రెండు ఆత్మగంధాలు. ఈ రోజున మనం స్వామి జ్ఞానానంద ఆచార్య జ్ఞానానంద మహర్షి జ్ఞానానంద శాగజనం రేపు వారి జయంతి. ఏడో శాగజనం అంటే గృహాలు పరిత్యాగం చేసిన రోజు. ఆత్మానందని జ్ఞానానంద స్వామికి డిసైపుల్లు, ఆయన ఆ పూర్వపురుషుల్లో గ్రాడ్యుయేట్ ఆత్మానంద, సంస్కృతంలో పండితులు, శంకరాచార్యులు వారు జ్యోతిగా భాష్యం రాస్తే ఆ భాష్యాన్ని తెలుగు పద్యాల్లో రాశారు. ఆత్మానంద ఎక్కడ జ్ఞానానంద ఉన్నారు మన ప్రాంతం వారు అని జ్ఞానానంద ఇంటికి తీసుకెళ్లారు ఢిల్లీలో. లేదా మొదటి దర్శనం జ్ఞానానంద స్వామి దర్శనం 1954 అనుకుంటాను. అప్పుడు నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ డిప్యూటీ డైరెక్టర్గా పదవిలో ఉన్నారు హోదాలో. అప్పుడు ఆత్మానంద తీసుకెళ్లారు నన్ను. కొంతమంది పుట్టుకతోటే శతప్రజ్ఞులుగా పుడతారు, కొంతమంది చోట పుట్టుకతోటే ధనవంతులుగా పుడతారు, కొంతమంది పుట్టుకతోటి ధనవంతులుగా పుట్టకపోయినా తర్వాత సంపాదించుకునే ధనవంతులు అవుతారు, కొంతమంది పుట్టుకతోటే మహాత్ములుగా పుడతారు, కొంతమంది పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టకపోయినా సాధన చేసి తర్వాత మహాత్ములు అవుతారు, కొంతమంది అది పుట్టుకతోటే జీవన్ముక్తులు, పుట్టుకతోటే స్థితప్రజ్ఞుడు. భగవద్గీతలో చెప్తారు కదా స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తుడు అని, పుట్టుకతోటే జీవన్ముక్తులుగా పుడతారు. ఆ పుట్టుకతోటే జీవన్ముక్తిగా పుట్టేటువంటి వాడు మన స్వామి జ్ఞానానంద. అయితే ఆ రోజుల్లో ఎస్ఎల్సి 10th క్లాస్ అనే రోజుల్లో దేవుడు రాజని పిలిచేవారట. అంటే దయగల హృదయం, జ్ఞానానంద చిన్నప్పటి నుంచి కూడా దయగల హృదయం. ఒకసారి నాకు నరసింహతి గారు సంఘటన చెప్పారు. నేస్తారు అన్నారు క్లాసులో, నేను గేదెని మేపుకుంటున్నాను అబ్బాయి గడ్డికి ఇబ్బంది పడుతున్నాను, వెంటనే లేచి మా నాన్నగారితో చెప్పి మీ గొర్రెమ్మ నుంచి గడ్డి పంపిస్తానని చెప్పి అక్కడి నుంచి నరసాపురం దాకా పాలకొండ దాకా బండి మీద వేసుకెళ్ళి అక్కడి నుంచి పడవ మీద గడ్డి వేసుకుని ఇచ్చారట. అంటే నేస్తారు ఏదైనా అవసరం ఉంటే నేను పంపిస్తానండి మా నాన్నగారితో చెప్తాను గొర్రెమూడలో రా అంటే దైవగల హృదయం. అంటే బేసిక్గా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి మనిషికి ఎంతో కొంత దయ ఉండాలి, ఎంతో కొంత. అంటే స్వామి మన మలయాళ శివులారు అని వాళ్ళు దైవగల హృదయమే భగవన్ నిలయము అని. అంటే జ్ఞానానందకి అప్పుడేంచి ఎంతో కొంత దైవ స్వభావం ఉంది. పుట్టుకతోటి జీవన్ముక్తులు, తర్వాత హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశారు. మనం ఇంటికాడే చేయలేకపోతున్నాం తపస్సు. ఇప్పుడు ఆయన హిమాలయ పర్వతాల్లో ఉండి ద్వంద్వాలు భరించారు. మరి ఆ చలి హిమాలయ పర్వతాల్లో చలి మనం భరించలేదు. ఇక్కడ ఇంటికాడే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చలి మనం భరించలేకపోతున్నాం. ఎందుకంటే ద్వంద్వాలు భరించడం భగవంతుడు చెప్పాడు, ద్వంద్వాలు భరించాలి, ద్వంద్వాలు భరించకపోతే నీకు జ్ఞానం కలగదు. అంటే ద్వంద్వాలు భరించకపోతే మీరు ప్రాపంచిక మాలిన్యంలోంచి విడుదల పొందలేరని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వంద్వాలు శీతోష్ణం, శీతం ఉష్ణం, సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. వేసవకాలంలో ఎండలను భరించాలి, శీతాకాలంలో చలిని భరించాలి, ద్వంద్వాలు భరించాలని భగవద్గీత పొడిగిన భగవంతుడు చెప్పాడు. ఆ ద్వంద్వాలు భరించిన వ్యక్తి ఆయన హిమాలయ పర్వతాల్లో వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాగా తపస్సు చేశారు. మనం ఇంటికాడ చేయలేకపోతున్నాం, ఇంటికాడ కూడా తపస్సు చేయలేకపోతున్నాం, ఇంటికాడ ధ్యానం చేయలేకపోతున్నాం, ఇంటికాడ జపం చేయలేకపోతున్నాం. మరి ఇందాక ఎవరో పండు సత్యనారాయణ గారు పద్యం రాశారు కదా, ఆకులు తిని పళ్ళు తిని హరిభజన చేసుకున్నారు. మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి ఇంటికాడ, అన్ని కంఫర్ట్స్ ఉండి కూడా మనం సాధన చేయలేకపోతున్నాం. ఒకసారి నేను ఇక్కడ గొర్రెమూడిలో ఉండగా జ్ఞానానందని చూడటానికి వచ్చినప్పుడు ఎవరో ప్రశ్న అడిగారు, కానీ మీరు హిమాలయ పర్వతాల్లో ఉన్నప్పుడు మీకు చాలా కష్టమైందేమో అక్కడ ఉండటం అని. కష్టం అనుకుంటే ఎంతకాలం ఉండగలమని చెప్పారు ఆయన. కష్టం కష్టమైనా ఏదైనా తపస్సు చేసేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ కష్టం కష్టం అనుకుంటే ఎంతకాలం ఉండగలం, అది తేలిగ్గా చేయగలిగితే, సుఖంగా చేయగలిగితే, శాంతిగా చేయగలిగితే కలకాలం చేయగలం. కానీ కష్టం కష్టం అనుకుని ఎంతకాలం మనం ఉండగలం హిమాలయ పర్వతాల్లో, కష్టం అనుకోలేదు సుఖంగానే చేశానని చెప్పారు. మన పెద్దలు చెప్తా ఉంటారు త్యాగి కానివాడు జ్ఞాని కాలేడని. అంటే జ్ఞానానంద కొన్ని సంతోషాలు, కొన్ని భోగాలు శాశ్వతంగా విడిచిపెట్టారు, అందుకని సేయింటి అవ్వగలిగారు. కొన్ని సంతోషాలు ఉన్నాయి, కొన్ని భోగాలు ఉన్నాయి, ఏదో ఒకరోజు రెండు రోజులు కాకుండా శాశ్వతంగా విడిచిపెట్టిన వాడు సెయింట్ అవుతాడు, చేదు అవుతాడు. అలాగే జ్ఞానానంద కూడా అయ్యారు. టెహ్రీ అని ఋషికేశ్ నుంచి ఉత్తర కాశీ దాటిలో ఉండే టెహ్రీ, ఆ టెహ్రీ మహా సహాయంతో ఈయన ఇతర దేశాలకు వెళ్తాం. అక్కడ మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం జ్ఞానానందకి. మ్యాథమెటిక్స్ లో బాగా కృషి చేయటం, అందులో ఫిజిక్స్ లో బాగా కృషి చేయటం, లేదా ఇతర దేశాల్లో దాని గురించి టీచ్ చేయటం, డాక్టరేట్ తీసుకోవటం, తర్వాత ఢిల్లీలో కొంతకాలం పనిచేయటం, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేయటం. ఈ రకంగా ఇటు భక్తులకి ఇటు ఆధ్యాత్మిక చింతనే కాకుండా అటు సైన్స్ రంగానికి కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. అంటే సైన్స్ రంగంలో కూడా విశేషమైన కృషి చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద ఫిజిస్టులు, ఆయన కూడా పెద్ద ఫిజిస్ట్, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న వ్యక్తి. మన పశ్చిమ గోదావరి జిల్లా జన్మించినటువంటి చాలా గొప్ప వ్యక్తుల్లో, మహాత్ములలో, మహర్షుల్లో స్వామి జ్ఞానానంద ఒకరు. సైన్స్ కి, ఈ ఫిలాసఫీకి, ఫిజిక్స్ కి, మెటాఫిజిక్స్ కి విరోధం ఏమి లేదు. జ్ఞానానంద అన్నవారు ఈ రెండు విరోధమైన వస్తువులు కాదు, ఈ రెండు డబ్బుకి బొమ్మ బొడిసులు అంటేనే జ్ఞానానంద చెప్తూ ఉండేవారు. లోతైన ఆలోచన గల వ్యక్తి. మన పశ్చిమ గోదావరి జిల్లాకు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణం. అంకేతైన తపస్వి, తర్వాత శాస్త్రవేత్త. రామచంద్రమూర్తి కూడా అంతే. దేశాన్ని పరిపాలన చేసిన రామచంద్రమూర్తి మనకు ఆదర్శమైన చక్రవర్తి అయినా, ఆదర్శమైన రాజు అయినప్పటికీ తపస్వి. ఆయన కూడా గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి కూడాను. ఇంకో విషయం నాకు గుర్తొస్తాను, భక్తులు ఎవరైనా ఈ జ్ఞానానందని ఎవరైనా ఏమంటే మమ్మల్ని ఏం పుస్తకం చదువుకోమంటారు అని ఎవరైనా అడిగితే, ఆయనకు అభిమాన గ్రంథం ఎక్కువ మందికి ఆయన రికమెండ్ చేయటం యోగ వాసిష్టం రికమెండ్ చేసేవారు. ఆయనకి ఇద్దరంటే బాగా ఇష్టం, ఒకడు గౌతమ బుద్ధుడు, రెండు శ్రీకృష్ణుడు. ఆయనకు ఆదర్శం శ్రీకృష్ణుడు, బుద్ధుడు. అంటే ఈ గొర్రెమూడి గ్రామాన ఓ గొప్ప మహాత్ముని, మహర్షిని, యోగిని మనకు ప్రసాదించింది. అంటే మన అందరం జ్ఞానానందని స్మరించుకోవాల్సింది. అలా స్మరించుకుంటే పెద్దవాళ్ళని స్మరించుకోవడం వల్ల మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి, మన హృదయం విశాలమవుతుంది, ఆలోచన యొక్క లోతులు పెరుగుతాయి. వారు శరీరం లేకపోయినా వారు జీవించినట్టే, అంటే వారు జీవించిన వారితో సమానమే. ఇంకా వారి శరీరం కనిపించకపోయినా వాళ్ళ మాటల ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటుంది. వారు చనిపోయినా జీవించిన వారితో సమానం, మనం జీవించున్నా చనిపోయిన వారితో సమానం. స్వామి జ్ఞానానంద త్యాగదిన రోజున ఈ రోజున మనం అందరం సమావేశం. ఒకసారి ఆయన స్మరించుకోవడం వల్ల మనకే మంచిది, పవిత్రం అవుతాం. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఒక మనిషి స్త్రీ అయినా పురుషుడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, కులాలు మతాలు చెడ్డ ఏం కాదు, ఒకళ్ళు సహించుకుంటే చెడ్డ ఏం కాదు. మన భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి సహనం ఉండాలి, అసూయ ఉండకూడదు. అంచేత ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని కులాలు ఉన్నప్పటికీ మనం తొందరపడక్కర్లేదు, సహనం అలవాటు చేసుకుంటే ఈ దేశంలో నివాస యోగ్యం అవుతుంది. దేశం ఈ మతాలకు సంబంధించిన కలహాలు ఉండవు, కులాలకు సంబంధించిన కలహాలు కూడా ఉండవు. వారి రకంగా అందం కూడా, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఉన్న దేశం, ఇంత మందిలో, ఇంత వైవిధ్యంలో, ఇంత అనేకత్వంలో ఏకత్వాన్ని మనం చూడగలిగితే, కలిసిమెలిసి ఉండగలిగితే ఒక రకమైన అందం, ఎంత బ్యూటీ. ఒకే మనస్తత్వం వాళ్ళకంటే 10 మంది మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గర మనం అడ్జస్ట్ అవ్వగలుగుతున్నట్టు అదో రకమైన అందం, అదో రకమైన సాధన. అది ఇన్ని కులాలు ఉన్నాయంటే, ఇన్ని మతాలు ఉన్నాయంటే అనుకోక్కర్లేదు. మనం సమన్వయం చేసుకుని, ఒకరినొకరిని ఆదరించుకుని, ఒకరినొకరిని గౌరవించుకుని, ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఎన్ని కులాలు ఉన్నాయో ఇబ్బంది లేదు. అంచేత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మానవుడు అభివృద్ధిలోకి రావడానికి రెండు ముఖ్యం, ఆధ్యాత్మికం కానీ భౌతికంగా కానీ. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఈ పవిత్రత, ఏకాగ్రత మనం అంత తేలిగ్గా రావు. ఒక మనిషి పవిత్రుడు అవ్వాలంటే, ఒక మనిషికి ఏకాగ్రత కావాలంటే మనం అనుకున్న తేలిగ్గా రావు రెండుని. ఆ రెండు ఎలా వస్తాయంటే క్రమశిక్షణ వల్ల వస్తాయి. మనకి తిండికాడ క్రమశిక్షణ ఉండాలి, వ్యవహారంలో క్రమశిక్షణ ఉండాలి, మాటకాడ క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకుండా మాట్లాడకూడదు, క్రమశిక్షణ లేకుండా జీవితం క్రమశిక్షణ అనే జీవితం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ఆ క్రమశిక్షణ నేర్చుకుంటే ఒక తిండికాడ, మాటకాడ వచ్చి తలంపుల విషయంలో, మనం చేసే అధ్యయనం విషయంలో, మనం చేసే స్నేహాల విషయంలో, మనం చదివే పుస్తకాల విషయంలో చాలా క్రమశిక్షణ నేర్చుకుంటే ఈ రెండు వచ్చేస్తాయి. ఏ రెండుని? ఏకాగ్రత వచ్చేస్తుంది, పవిత్రత వచ్చేస్తుంది. భగవంతుడు మనస్సుకు తెలియబడేవాడు కాదు, భగవంతుడు వాక్కు తెలియబడేవాడు కాదు. ఎక్కడైతే మనస్సు అణుగుతుందో, ఎక్కడైతే వాక్కు అణుగుతుందో, అక్కడ ఈశ్వరుడు తనంతట తాను తెలియబడతాడు. నీ ఇంద్రియాలకు కానీ, నీ మనస్సుకు కానీ భగవంతుడు ఒక విషయం కాదు. అంచేత నీకు అవన్నీ అనగాలి. అంటే భగవద్గీతలో ఇంద్రియాలను ఎవడైతే జయించాడో, ఇంద్రియాలను ఎవడైతే స్వాధీనం చేసుకున్నాడో, ఇంద్రియాల మీద అంతిమ విజయం, చివర విజయం, అల్టిమేట్ విక్టరీ ఎవడైతే సాధించాడో వాడిని చిత్తపూర్తిని పిలుస్తాడని స్వామి వారి గీతలో చెప్తారు. ఈ క్రమశిక్షణ వల్ల ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయి, మనసు స్వాధీనంలోకి వస్తుంది, బుద్ధి స్వాధీనంలోకి వస్తుంది, మనిషి పరమ పవిత్రుడు అవుతాడు, వాడికి కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ వల్ల అనేక విద్యలు సముపార్జించవచ్చు, భౌతిక విద్యలు కూడాని. మరి స్వామి జ్ఞానానంద 6 సంవత్సరాల్లో చదవలసిన కోర్సు 6 నెలల్లో చదివేశారు. ఎలా వచ్చిందంటే ఈ ఏకాగ్రతే కారణము. ఏకాగ్రత లేని వాడు గంట చదివి అర్థం చేసుకుని, ఏకాగ్రత వాడు 5 నిమిషాలు సరిపోతుంది ఏకాగ్రత వాడు చదివి. అతి ఏకాగ్రత, పవిత్రత, వినీతత, నమ్రత, ఇవన్నీ కూడా క్రమశిక్షణ లేకుండా రావు. క్రమశిక్షణ అవసరం, క్రమశిక్షణ లేకుండా వచ్చేవి కాదు. అందుచేత మనం ముఖ్యంగా ఈ క్రమశిక్షణ అలవర్చుకుంటే మాట విషయంలో, తిండి విషయంలో, మనస్సు విషయంలో, ఇంద్రియాల విషయంలో ఆ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకుంటే గుర్రం వెనకాల చక్రాలు ఎలా గడిపోతాయి, ఎలా వచ్చేస్తాయో అలాగే అన్నీ వచ్చేస్తాయి. ఏకాగ్రత వచ్చేస్తుంది, పవిత్రత వచ్చేస్తుంది, భౌతికంగా అభివృద్ధి పొందుతాం, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతాం, తేజవంతులు అవుతాం, మనం బాగుపడతాం, ఇతరులు బాగుపడతాం కూడా, మన వల్ల సహాయ సహకారములు అందుతూ ఉంటాయి. అంటే ఆ క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. గాంధీ గారు మనలాంటి వాడే కానీ మహాత్ముడు అయ్యాడు. మహాత్ముడు అయ్యాడు కేవలం డిసిప్లిన్ క్రమశిక్షణ వల్ల అయ్యాడు. మనలాంటి మనిషే గాంధీ గారు రామనామం చేసి రామనామం చేసి రామనామం చేసి అది మహాత్ముడు అయ్యాడు. ఇదికే మహాత్మ. ఎందుకు తపస్సు చేయటం వల్ల? ఆ రామనామం చేయటం వల్ల, రామనామాన్ని జపించి 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 నిరంతరం రామనామాన్ని జపించడం వల్ల పైగా గౌరవంగా జపించాలి. అంటే మనకి ఏంటంటే భగవంతుడి యందు మనకి భక్తి ఉండాలి. ఆ భక్తి కూడా లౌకిక విషయాలకి పరిమితం అవ్వకూడదు. బాగా అర్థం చేసుకోండి, భగవంతుడి యందు మనకి భక్తి ఉండాలి. ఆ భక్తి భక్తి లౌకిక విషయాలకు పరిమితం అవ్వకూడదు. ఇప్పుడు కొంతమంది గుళ్ళో కొడితే వ్యాపారమే, నేను కొబ్బరికాయ కొట్టాను నువ్వు నాకేం ఇస్తావు, లేకపోతే నేను ఇలా అనుకుంటున్నాను నీ గుడికి వస్తాను నాకు ఈ కోరిక నెరవేర్చు, దీనివల్ల ఇది పొరపాటు అని అంటాం లేదు. కానీ లౌకిక విషయాలతో ముడిపెడితే భక్తిని వాళ్ళకి ఎన్నడు పరమేశ్వరుడు పట్ల, భగవంతుడి పట్ల, పెరుమాళ్ళు పట్ల, శ్రీహరి పట్ల భక్తి కలుగదు, ప్రేమ కలుగదు. అంటే ఏదో కోరికల నిమిత్తం భగవంతుని ప్రార్థిస్తే అది కూడా భక్తే. కానీ కోరికలు లేకుండా కనుక భగవంతుని, నీ కోరికలు నెరవేరితే నెరవేరుతుంది వేరే విషయం, నీకంటే నీ గురించి నీకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. కానీ మీరు కోరికలతో సంబంధం లేకుండా భగవంతుని ప్రార్థించడం మీ కోరికలు నెరవేరుతాయి. ఇంకో అదనంగా లాభం ఏంటంటే భగవంతుడి యందు కోరికలతో సంబంధం లేకుండా, కామంతో సంబంధం లేకుండా నిష్కామ భక్తి కనుక భగవంతుని పట్ల ఉంటే అప్పుడు ఏం కలుగుతుందంటే గొప్ప లాభం కలుగుతుంది. లాభం మీరు ఎవరికి చెప్పద్దు. కోరికలు లేకుండా కనుక భగవంతుడి యందు పట్ల భక్తిగా ఉంటే గొప్ప లాభం కలుగుతుంది. ఆ లాభం మనల్ని జ్ఞానం దగ్గరికి తీసుకుపోతుంది, అది ప్రేమ. గాంధీ గారు రామచంద్రమూర్తి పట్ల ఈ ప్రేమ సంపాదించారు. గాంధీ గారు రామ్ 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 అన్నప్పుడు ఎంతో ప్రేమ, ఆ రామచంద్రమూర్తి మీద ఎంత గౌరవం ఉందో ఎంతో ప్రేమతో అనుకునేవారు. మనం రామనామం అంటాం, యాంత్రికంగా అంటాం, ప్రేమ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఏదో యాంత్రికంగా ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ భగవంతుని మ్యాజిక్ల వల్ల, లేదా మ్యూజిక్ల వల్ల, లేదా యాంత్రికంగా చేయటం వల్ల భగవంతుని మోసపోవడం. భగవంతుని స్మరించేటప్పుడు ఆయన పట్ల మనకు గౌరవం ఉందో లేదో చూసుకుంటాడు, ఆయన పట్ల మనకు భక్తి ఉందా, ఆయన పట్ల మనకు ప్రేమ ఉందా అని చూసుకుంటాడు, మన తలంపును చూసుకుంటాడు. దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. కానీ యాంత్రికంగా చేయటం వల్ల అసలు ఏమీ లాభం లేదని అన్న, కానీ యాంత్రికంగా చేయటం వల్ల పెద్ద ప్రయోజనాలు మనం సంపాదించలేము. భగవతంలో ధ్రువుడు కాని అంటాడు, నేను ఇక్కడ గాజి పెంకులు వెతుక్కోవడానికి వచ్చాను కానీ రత్నాలు జరుగుతున్నాయి కన్నాడు ధ్రువు. నేను అరణ్యవాసానికి రావటం గాజి పెంకులు వెతుక్కోవడానికి వచ్చాను, మామూలు లోకానికి సంబంధించిన కోరికల కోసం వచ్చాను, కానీ వాసుదేవ నాకు రత్నాలు జరుగుతున్నావయ్యా, మా పల్లె తల్లి చేసిన అగౌరవం భరించలేక వచ్చాను, లోక ప్రయోజనం కోసమే, లౌకిక విషయం కోసమే నేను వచ్చాను వాసుదేవ, కానీ ఇక్కడికి వచ్చి నీ దర్శనం అయింది నాకు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? గాజు ముక్కల కోసం, పెంకు ముక్కల కోసం వచ్చాను, కానీ రత్నాలు జరుగుతున్నాయి. రత్నాలే కాదు అయ్యా, నీ దర్శనం ఇచ్చావు, నాకేం కావాలి, ఇంకేమి వద్దు అన్నాడు. అయితే నమ్రత, ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కపటం పనికిరాదు. వసుదేవ స్వామి వారు అంటారు, వీరు వస్తుంది కంగారు పడకండి, మాటలో కపటం వద్దు, ఆలోచనలో కపటం వద్దు. మీరు అనుకున్నంత కష్టం కాదు ఆత్మజ్ఞానం, మీరు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. దైనందిన జీవితంలో మీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి మీకు ఎప్పుడైనా సుఖం వస్తుంది, లాభం వస్తుంది, పొంగిపోకండి, విర్రవీగిపోకండి అంటాడు స్వామివారి దేవుడు. మీకు దైనందిన జీవితంలో మీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి మీకు ఉపకారం జరుగుతుంది, సుఖం వస్తుంది, అది సుఖం ఏదో అనుకోకుండా, ప్రాపంచిక సుఖం అది. మీ ప్రాపంచిక సుఖం ఏదో అనుకుంటే అదంతా మీకు దుఃఖంగా మారిపోతుంది మళ్ళీ ఏ రోజుకైనా. అంటే మీకు ఎప్పుడైనా సంతోషం రావచ్చు, మీరు అనుకున్న పనులు అవ్వచ్చు, మీరు ఉద్రేకం పడకండి అంటాడు స్వామివారి భగవద్గీత. మీకు ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, సంతోషం వచ్చినప్పుడు ఉద్రేకం పడకండి, అణిగి ఉండాలి. అన్నీ ఉన్నా అణిగి ఉన్న వాడికి ఆత్మజ్ఞానం కోరుకోక్కర్లేదు, ఆయన ఆత్మజ్ఞానం వరిష్టం. ఎవరైతే ధర్మానుగుణంగా జీవిస్తున్నాడో వాడు ప్రత్యేకంగా ఆత్మజ్ఞానం కోరుకోక్కర్లేదు, వస్తుంది. డిజైర్ని బట్టి ఏది రాదు, డిజర్వ్ అయితే వస్తుంది. మన కోరికను బట్టి ఏది రాదు, మన అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ఏదైనా వస్తుంది. భగవంతుడు ఉన్నాడనుకోవడం ఒక తలంపు, లేడనుకోవడం ఒక తలంపు, అయి తలంపు, చావు ఒక తలంపు, ముసలితనం ఒక తలంపు, రోగం ఒక తలంపు, రంగు ఒక తలంపు, అన్ని తలంపులే. నీ శరీరం ఒక తలంపులే ఉంది, ఒకటి ఉంది. చావు లేని వస్తువు, పుట్టుక లేని వస్తువు, నీ హృదయంలో, నీ హృదయాంతరాళములో, నీ హృదయం యొక్క లోచుల్లో తనంతల తానేగా విరిగిపోతుంది. తనంతి దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. అది ఎవరో కాదు, అది మీరై ఉన్నారు. అది ఎవరో కాదు, అది మీరై ఉన్నారు. అక్కడ తలంపులు లేవు. ఆ వస్తువు దగ్గరికి వెళ్లే వరకు ఏదో తలంపు మిమ్మల్ని వెంటాడు ఉంటుంది. అదే కోపము, అదే కోరిక, అదే భయం. లోపల ఒకటి ఉంది, దానికి తలంపులు లేవు. మీ హృదయం యొక్క గుహలో అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మీ కంట్రోలర్ అక్కడ ఉన్నాడు అయ్యా. వాడక్కడ తలంపులు లేవు. మీరు తలంపుతో వాడిని జరుపుకోలేరు. తలంపులకు మూలమైన మూల తలంపు ఎక్కడైతే నశించిందో అక్కడ వారు తానుగా వ్యక్తం అవుతారు. వాడికి తలంపులు లేవు. మిగతా జీవితం అంతా తలంపే. ప్రపంచం ఒక తలంపు, అన్ని తలంపే. పుణ్యం ఒక తలంపు, పాపం ఒక తలంపు, నరకం ఒక తలంపు, స్వర్గం ఒక తలంపు, అన్ని తలంపులే. తలంపులు లేని వస్తువు మీకు దొరికే వరకు, ఆ తలంపులు లేనటువంటి శబ్ద వస్తువు, అల్టిమేట్ రియాలిటీ, ఆ ఫైనల్ రియాలిటీ అది మీ చేతికి అందే వరకు తలంపులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ తలంపులు దుఃఖ రూపంలో ఉండొచ్చు, సంతోష రూపంలో ఉండొచ్చు, చావు రూపంలో ఉండొచ్చు, ముసలితన రూపంలో ఉండొచ్చు, లేకపోతే అప్స రూపంలో ఉండొచ్చు, డౌన్స్ రూపంలో ఉండొచ్చు. అన్ని జీవితం పొడి అన్ని తలంపులే. తలంపులు లేని శబ్ద వస్తువు ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మీరు సూర్యుని చూస్తే చీకటి ఎలా పారిపోతుందో, సూర్యుడి ముందు ఏ విధంగా అయితే చీకటి నిలబడదో, ఆ తలంపులు లేని సద్దవస్తుని మీరు పట్టుకున్నప్పుడు ఈ తలంపులతో కొన్ని మాయకూడదు, మిమ్మల్ని చూసి పారిపోతుంది అయ్యా. అక్కడికి వెళ్ళాలి. ఎవరో భగవాన్ కర్మ సిద్ధాంతం గురించి ప్రశ్నిస్తున్నారు. కర్మ చేస్తే అనుభవించాలంటున్నారు. దేహం ఉండగానే దాన్ని తప్పించుకోగలమా? కర్మానుభవం దేహం ఉండగా కర్మ చేసినా అనుభవంలోంచి తప్పించుకోగలమా? అనుభవించే తీరవలన అని ప్రశ్న. అంటే దానికి భగవాన్ ఏం చెప్తున్నాడంటే అది సాధ్యమే అయ్యా. నువ్వు కర్మ చేసినా నువ్వు దాన్ని తప్పించుకోవాలి, అనుభవానికి నీకు రాకుండా తప్పించుకోగలదు, సాధ్యమే. కర్మ అహంకారం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మీకు ఏదైనా సంతోషం వచ్చిందనుకోండి, సంతోషం వస్తే మీరు పొంగిపోతున్నారు. ఎవరు పొంగిపోతున్నారు? మీ మనస్సు పొంగిపోతుంది. మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, మీరు పొంగిపోతున్నారు. ఎవరు పొంగిపోతున్నారు? మీ మనస్సు పొంగిపోతున్నారు. మనస్సు మీరు కాదు కదా, మనస్సు మీరు కాదు. ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ ఆందోళనలు, ఈ అశాంతులు, ఇవన్నీ కూడా ఈ మనస్సుకు సంబంధించిన విషయాలు. ఈ దేహం కూడా మనస్సుదే, ఈ దేహం కూడా మనస్సుదే. లోపల ఉన్నటువంటి ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ విమర్శలు, ఈ క్రిటిక్స్, ఈ ఆందోళనలు, అశాంతి లోపల మీ సద్వస్తువు దూరం నుంచి వెళ్ళవయ్యాయి. మనం సూర్యుని చూసి ఒక ముందు వేయొచ్చు, సూర్యుని చూసి కూడా ఒక ముందు వేయొచ్చు. మనం వేసిన ముందు సూర్యుడు అంత దూరం వెళ్ళదు, అంత దూరంలో ఉండవయ్యా. ఈ లైట్స్ కి, నీ డిజల్ లైట్స్ కి అందకుండా సద్వస్తువు అంత దూరంలో ఉంది. కర్మ సిద్ధాంతం అనేది నీ శరీరానికి సంబంధించింది, నీ మనస్సుకు సంబంధించింది, నీ బుద్ధికి సంబంధించింది. కానీ లోపల చైతన్యానికి, కర్మ సిద్ధాంతానికి ఏం సంబంధం లేదు. నీ లోపల ఉన్న సత్యం, నీ లోపల అందజిన స్పిరిట్, నీ లోపల చావు లేని వస్తువు, నీ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకోదు. అయితే చనిపోతున్నాననే తలంపు దానికి లేదు. ఈ శరీరం నాదని మన మనస్సు చెప్తాంది. అయితే ఈ శరీరం మరణించినప్పుడు దుఃఖం వచ్చేది కూడా మనస్సుకే దుఃఖం వస్తుంది. ఇవన్నీ దుఃఖాలు, ఈ సంతోషాలు, కుంగిపోతాలు, తొంగిపోతాలు, లైట్స్, రాగద్వేషాలు, ఇవన్నీ మనస్సులో ఉన్నాయి. ఆ గడప దానికి ఏమి లేదు. కర్మను దాటవచ్చు. అందుకని భగవాన్ చెప్పేది ఏంటంటే ఇవన్నీ అహంకారం మీద ఆధారపడి ఉన్నారు. అయితే అది కర్మ సిద్ధాంతం కేవలం మనసుకి, శరీరానికి సంబంధించింది. కర్మ సిద్ధాంతం ఎవరికి? మనసుకి, శరీరానికి సంబంధించింది కర్మ సిద్ధాంతం. అది దేహానికి, ఆత్మకి నడుమ వస్తుంది. అహంకారం, అహంభావన అని మీరు బాగా అర్థం చేసుకోండి. దేహం నేను అనదు, దేహము నేను అని అనదు. లోపలన్న చైతన్యము, ఆత్మ, చావులేని వస్తువు నేను, నేను అని అనదు. మరి నేనని ఎవరంటే, మరి దేహము నేను అనదు, లోపల చైతన్యము నేను, నేను అని అనదు. వారు ఉన్నారు, వారు ఎలా ఉన్నారు, నువ్వు అనుకున్నట్టు వారు లేరు. వారు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు, కానీ నువ్వు అనుకున్నట్టు లేరు. నీ తలంపును బట్టి వారు ఆధారపడి లేరు. వారు లేరు, లేరు అనుకున్నా ఉన్నవారు ఎక్కడికి వెళ్ళరు. నీ తలంపు మీద లోపల ఉన్నవారు ఆధారపడి లేరు. నీ తలంపులకు అచీతం. నీ లోపలన్నటువంటి సద్వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడే నీకు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి కలుగుతాయి. ఈ దేహానికి, ఆత్మకి నడుము వస్తుందయ్యా. ఆ నేను అనే తలంపటి దేహానికి సంబంధించింది కాదు, లోపల చైతన్యానికి సంబంధించింది కాదు. ఏదైతే నువ్వు నేను, నేను, నేను అంటున్నావు, అది నిజం కాదు, అది తలంపు. అయితే అన్ని తలంపులోకి అడుగులు ఉంటుంది ఆ తలంపు, అది కూడా తలంపే. ఇప్పుడు నువ్వు నేనని చెప్పింది నిజం కాదు, తలంపే. అయితే గాఢ నిద్రలో అన్ని తలంపులు అణిగినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు ఒక తలంపు వచ్చి దేహము నేను, ఆ తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. దాన్ని మూల తలంపు అని పిలుస్తారు. ఆ తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తాయి. దేహము నేననే మొదటి తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. ఇతర తలంపులన్నీ కూడా దేహం నేననే తలంపు మీద ఆధారపడి ఉంటాయి. అదే అహంకారం అని పిలుస్తారు, అహంభావం అని పిలుస్తారు, వేదాంత పరిభాషలో చిజ్జడ గ్రంథిని పిలుస్తారు, కొంతమంది జీవుడు అంటారు, కొంతమంది మనస్సు అంటారు, కొంతమంది యాతనా శరీరం అని పేరు పెట్టారు దానికి. చాలా మంది వారి మనసు బాధ పెట్టినట్టుగా శరీరం బాధ పెట్టదు, అని మనసు ఎక్కువ బాధ పెడుతుంది కాబట్టి దానికి యాతనా శరీరం అని కూడా పేరు ఉంది. మూల తలంపుకి దేహముతో తాదాత్యం పొందే తలంపుకి దేహం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, పుణ్యం కావాలి, పాపం కావాలి, అన్నీ కావాలి. అయితే దేహము నాదని చెప్పేది కూడా మూల తలంపే. ఆ మూల తలంపు ఎంత నిజమో నీ కర్మానుభవం కూడా అంతే నిజం. లోపలటువంటి సత్యం, లోపలటువంటి పరమార్థం సర్వకాల సర్వావస్థల్లో ఉండే వస్తువు అది ఉంది చూసారి. దేహం లేకుండా ఉండగలదు, లోకం లేకుండా ఉండగలదు, దేవుడు లేకుండా ఉండగలదు, మా ప్రకృతి లేకుండా ఉండగలదు, పంచభూతాలు లేకుండా ఉండగలదు, సూర్యచంద్రులు లేకుండా ఉండగలదు, ఏమీ లేకుండా స్వతంత్రంగా ఉండగలదు. అదే దేవుడు, అదే ఈశ్వరుడు. వారు ఎలా ఉంటారట్టు, వారికి ఉంటారట్టు, ఉండటమే కాదు సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారి స్వరూపమే సుఖం, వారి స్వరూపమే శాంతి, వారి స్వరూపమే ఆనందం. ఆ వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. వారికి దుఃఖాన్ని చూడాలంటే వారికి దుఃఖం కనపడదు. నాస్తికుడు ఆస్తికుడు, ఆస్తికుడు అంటే భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు ఆస్తికుడనే, భగవంతుడు లేడని చెప్పేవాడు నాస్తికుడని అంటారు. అది కాదు, మనందరికీ ఉండాలన్నా చనిపోవాలంటారు, ఎవరికి చనిపోవాలనుంది, అందరికీ ఉండాలనుంది. ఆ ఉండటమే దేవుడు. దేవుడు లేడని చెప్పేవాడు కూడా ఉండాలని ఉంటుంది, ఆ ఉండాలనుకోవటమే దేవుడు. నాస్తికుడు కూడా ఉండాలని అనిపిస్తుంది, ఏ చనిపోతే నష్టం అంటే వాడు ఎందుకు ఉండాలనుకుంటున్నాడు, ఆ ఉండటమే దేవుడు. చిన్న పాయింట్ వాడికి అర్థం కాదు. ఇప్పుడు మనం చనిపోతే నష్టం ఏంటి, శరీరానికి చావు వచ్చినప్పుడు ఉండాలి 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 అనుకుంటాం, డబ్బునంటే బలం చేస్తాం, హైదరాబాద్ తిరుగుతాం, రాయలూరు తిరుగుతాం ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం. ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఉండాలి. చనిపోతే నీకు నష్టం ఏంటి, ఇప్పుడు చనిపోతే నష్టం ఏంటి, నువ్వు ఎందుకు అనుకుంటావు, నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు. ఆ ఉండటమే ఈశ్వరుడు, ఆ ఉండటమే భగవంతుడు, ఆ ఉండటమే దివ్యత్వం, అదే ఫైనల్, అదే అల్టిమేట్. ఈ విషయాలు కొన్ని కొన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద మేధావి ఉండక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది, మనకు చాలా విషయాలు అర్థం అవుతాయి. అంటే ఇక్కడ భగవాన్ చెప్పి టీచింగ్ మూల తలంపు ఉంది. అంటే మూల తలంపు అంటే నీకు అనేక తలంపులు ఉన్నాయి, అన్ని తలంపులకి ఏ తలంపు కారణం దాన్ని మూల తలంపు అంటారు. ఆ మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు, అంటే ఈశ్వరుడు అంటే బ్రహ్మం ఉంది. ఆ మూల తలంపు నువ్వు మూలంలోకి వెళ్ళిపో, నువ్వు బ్రహ్మనిష్ఠితిని పొందుతావు, బ్రహ్మమును పొందుతావు, అదే మోక్షం. మూల తలంపు మూలంలోకి వెళ్ళిపో, ఆ లోయలోకి వెళ్ళిపో. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళాలంటే నీకు అభ్యాస బలం లేకుండా, వైరాగ్య బలం లేకుండా నువ్వు వెళ్ళలేవు. అభ్యాస బలాన్ని అభ్యాసం చేసి వైరాగ్యం సంపాదించి మూల తలంపు మూలంలోకి వెళ్ళి అంత లోతులోకి వెళ్ళు. మూల తలంపు మూలంలోనే యజమాని ఉన్నాడు, అక్కడే ప్రభు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల నారాయణుడిని, హృదయంలో నారాయణుడే నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అప్పుడు నువ్వు ఇంకా పునర్జన్మ అవసరం ఈ ప్రకృతిలోకి రావాల్సినటువంటి పని లేదు. ఈ ప్రకృతిలోకి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? కాలక్షేపానికి రావటం లేదు ఈ ప్రకృతికి, కేవలం కాఫీ తాగడానికి, అన్నం తినడానికి మరి ఈ ప్రకృతిలోకి రావటం లేదు. ఈ ప్రకృతిలోకి వచ్చి ఆ మూల తలంపు ఏంటో అర్థం చేసుకుని, ఆ మూల తలంపుల్లోంచి ఇతర తలంపులు మూల తలంపులోంచి వేరు చేసి, ఆ మూల తలంపును పట్టుకుని దాన్ని డౌట్ చేసి, ఆ మూల తలంపు మూలంలోకి కుక్క ఏ విధంగా అయితే వాసన బట్టి యజమాని దగ్గరికి వెళుతుందో, అదే మూల తలంపు మూల తలంపును పట్టుకుని ఆ మూల తలంపులోకి మూలంలోకి వెళ్ళటానికే నువ్వు ప్రకృతిలోకి వచ్చావు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్లే వరకు, అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునే వరకు నీ ప్రకృతిని విడిచిపెట్టదు, అంటే పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఈ ప్రకృతిలోకి ఏ పని మీద వచ్చావో ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవు, ఇంకా నువ్వు ప్రకృతిలోకి రావక్కర్లేదు. ప్రకృతిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏ పని మీద వచ్చావో ఈ లోకంలోకి ఆ పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ నీకు ప్రపంచం వస్తుంది, మళ్ళీ దేహం వస్తుంది, మళ్ళీ మూల తలంపు ఉందనుకో, మళ్ళీ మనస్సు వస్తుంది, మనస్సు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు, అక్కడి నుంచి పుణ్యపాపాలు వస్తాయి, స్వర్గనరకాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయ్యా. అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏదీ లేదు. నేను ఏదో విడిచిపెట్టాను, ఏదో విడిచిపెట్టాను, ఏదో త్యాగం చేశాను, ఏదో త్యాగం చేశాను అంటే నీకు ఆత్మజ్ఞానం రాదవయ్యా. ఆత్మజ్ఞాన అనుభవానికి, ఆత్మ సుఖానికి, ఆత్మశాంతికి దేహాభిమానం అయితే నీకు అడ్డస్తాందో అది త్యాగం చేస్తే నీకు ఆత్మసుఖం తెలుస్తుంది. కానీ ఏదో త్యాగం చేశానంటే నీకు ఆత్మానుభవం రాదు. ఆత్మానుభవానికి అడ్డొచ్చేది నీ శవబుద్ధి, నీ దేహబుద్ధి, నీ దేహాభిమానం. ఎప్పుడైతే దేహాభిమానాన్ని త్యాగం చేశావో, దేహము నేను అనే తలంపుని, ఆ పరిమిత బుద్ధిని ఎప్పుడైతే నువ్వు త్యాగం చేయగలిగావో, అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానానికి వారసులు అవుతావు, ఆత్మజ్ఞానానికి యజమాని అవుతావు, అప్పుడు నువ్వు ఆత్మ సింహాసనాన్ని అధిష్ఠిస్తావు. అప్పటి వరకు నీ పని సున్నా. మీరు హీరోలు అనుకోద్దు, మన అందరం హీరోలే, మీరందరూ హీరోలుగా ఉండి హీరోలు అని అనుకోద్దు. రమా మహర్షి గారు అనేవారు అందరూ గజెత్తగాళ్ళే, అందరూ గజెత్తగాళ్ళ, నేను గజెత్తగాళ్ళ అంటే నేను గజెత్తగాళ్ళ అని చెప్తున్నారు. చెర కాళ్ళు దిగి వెళ్ళమన్నారు, ఎవరు గజం కలవటం లేదు. ఏమో బాగా సాధన చేస్తున్నాం బాగా సాధన చేస్తున్నాం అంటే సరిపోదు. మీరేమో ఒక అంగుళం లోపలికి వెళ్ళారా? ఎక్కడైతే మూల తలంపు మూలం ఉందో, ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, అహమాత్మ గుడాకేశ సర్వభూత శ్రేష్ఠత, ఈ జీవకోటికి, ఈ జీవకోటి హృదయంలో, అందరి హృదయాల్లో నేను ఉన్నాను. ఎక్కడైతే భగవంతుడు చెప్తున్నాడో ఏ హృదయంలో భగవంతుడు, జీవకోటి హృదయాల్లో భగవంతుడు, ఏ నారాయణుడు అయితే హృదయంలో ఉన్నాయని చెప్తున్నాడో ఆ హృదయంలోకి వెళ్ళాలి నువ్వు. అక్కడికి వెళ్ళాలి నిజమైన ఇళ్ళకి. నీ నిజమైన ఇంటికి వెళ్లే వరకు నీకు ఈ శవాలు వస్తాను ఉంటాయి. ఈ శవాన్ని ఏదో ఇంట్లో ఉంచవలసిందే. నిజమైన నీ రియల్ హోమ్ అక్కడ ఉంది. నారాయణుడు నీ హృదయంలో ఉన్నాడు, నీ కంట్రోల్ అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి నువ్వు. నీకు దేహం ఉంది, నీ మనస్సు ఒకటి ఉంది. నీ మనస్సు నీకు దేహం తెలుస్తున్నాయి. నీ మనస్సుని, దేహాన్ని, నీకున్న అవకాశాలని, నీకున్న పరిసరాలని, నీకున్న స్నేహాలని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలని మాక్సిమం ఉపయోగించుకుని, భౌతిక హృదయం కాదు ఆధ్యాత్మిక, ఏ హృదయంలో అయితే నివాసంగా ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు, ఆ హృదయంలోకి నువ్వు వెళ్ళగలగాలి. వెళ్ళగలంటే నువ్వు ఆలోచన పెంచుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. మరి చిల్లర విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఈ కపటం అని, అసూయని, ఇటువంటి విషయాల్లో బయటపడితేనే కానీ నీకు లోచూపే రాదు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పాడు, కొంతమందికి ఎన్ని సుగుణాలు ఉన్నా అసూయ అనే చెడ్డగా ఉంటే మిగతా సుగుణాలను కూడా హరించేస్తున్నాడు. 100 ఎకరం పోవడానికి ఒక తేకాడు సార్, శరీరం చనిపోవడానికి ఆయన సగం, 100 రోగాలు అక్కర్లేదు, 1 రోగం సరిపోదు. అయితే ద్వంద్వాలను సహించాలి, ఈ ద్వంద్వాలని భరించాలి. నీవు వేరు, నేను వేరు అనేటువంటి భేద బుద్ధిని తగ్గించుకోవాలి. ఆ సెపరేట్నెస్ తగ్గించుకుంటూ రావాలి. మాట భరించగలగాలి. ఒకసారి మీ ఎందుకు పొరపాటు లేకపోయినా ఏదో తింటా ఉంటారు, ఆ మాటలు కూడా భరించగలగాలి. బేర్ ఇన్సల్ట్ ఎక్కడి నుంచి స్వామి శివానంద, బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, ఫేస్ డిసప్పాయింట్మెంట్స్, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. ఆ శివానంద శివానంద శ్లోగన్ అంటే దిగుడ్డు దూగుడ్డు అన, దూగుడ్డు తేలిక, దిగుడ్డు కష్టం. ఒక బిల్లు చదివించడం తేలిక, ఒక గోడ కట్టించడం తేలిక. ఏదైనా నిష్కామ కర్మ, మన స్వార్థం లేకుండా కోరిక లేని కర్మ. మనం కర్మ చేసేటప్పుడు ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, కోరికతోడు చేస్తున్నాం, కోరిక లేకుండా చేస్తున్నాం. కోరికతోడు కర్మ చేసినా మంచి కర్మ చేస్తే పుణ్యం వస్తుంది. కోరిక లేకుండా కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే గేటు ద్వారా మనకు ఆత్మ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అంటే బ్రాహ్మణ స్థితి పొందుతారు, బ్రహ్మానుభవం పొందుతారు. ఓ అర్జున బ్రాహ్మణ స్థితి పొందవయ్యా అంటాడు మధ్య మధ్యలో అర్జున. వాడు అర్జునుడు ఆ బ్రాహ్మణ స్థితి మంచిది కాబట్టి రిపీటెడ్ గా కృష్ణుని ఎందుకు చెప్తాడు? అర్జున బ్రాహ్మణ స్థితి పొందవయ్యా అంటే బ్రహ్మమును పొందవయ్యా, లోపలే ఉండవయ్యా, బ్రహ్మమ్మ పూర్ణం లోపలే ఉండవయ్యా, పూర్ణం ఎక్కడ ఉందో అనుకో, నీ లోపల ఉంది, ఆ బ్రహ్మమును పొందని చెప్తాడు. అంటే ఆ బ్రహ్మమును పొందటానికి దేహబుద్ధి రక్షించకపోతే, దేహాభిమానం రక్షించకపోతే ఆ బ్రహ్మానుభవం రాదు. కురుక్షేత్రంలో, భారత సంగ్రామంలో, మహాభారత యుద్ధంలో మొత్తం 18 రోజులు 8 రోజుల యుద్ధం జరిగింది. 3వ రోజు యుద్ధంలో భీష్ముడు బాగా చండాలి, 1000 మంది సైనికులు చంపుతుంటే అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు కానీ అర్జునుడికి బహుశా మనసులో వీడు మన తాతగారు, వీడు మన తాతగారు అని లోపల అభిమానం పోటు యుద్ధం చేస్తున్నాడు. ఆ తాతగారు తాతగారు అని అభిమానం పోతున్నాడు. ఆ అభిమానం పోగొట్టడానికి పైకి ఎదిరి కిందకు ఉరికాడు స్వామి, ఆడిన మాట చెప్తాడు. యుద్ధం చేస్తాడు. 3వ రోజు భీష్ముడు బాణాలు విరిగి పెడతాంటే ఈ చొక్కాలు తిరిగిపోతాడు. చొక్కాలు తిరిగిపోతాంటే వీడేంటరా ఇదే అర్జునుడు ఎలా యుద్ధం చేస్తున్నాడు? బహుశా తాతగారని అభిమానం వాడికి పోవటం లేదు. పెద్దవాడే, పెద్ద వీరుడే, మన భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుల్లో అర్జునుడు ఒకడు. గొప్పవాడు, గొప్ప యుద్ధం బాగా చేస్తున్నాడు. అర్జునాన్ని ఈ రోజున ఎలా యుద్ధం చేస్తున్నావు? తాతగారని అభిమానం నీకు పోవటం లేదేమో. ఈ అభిమానం పోగొట్టుకుని నువ్వు యుద్ధం చేయకపోతే, దేహాభిమానం పోగొట్టుకుని నువ్వు యుద్ధం చేయకపోతే ఈ సాయంకాలానికి మన అందరిని ముగింపు చేసేస్తాడు మీ తాతగారని చెప్తున్నాడు. అని యుద్ధం బాగానే చేస్తున్నాడు కానీ ఎక్కడో తాతగారని అభిమానం ఒకసారి ఉండి ఉంటుంది, వాడికి ఉందని స్వామివారు గ్రహిస్తున్నారు. ఏం నా సొక్కాలు కూడా చిరిగిపోతున్నాయి. భీష్ముడు వేసే బాణాలకి అర్జునికి దెబ్బలు తగ్గినా పర్లేదు, స్వామివారి చొక్కాలు కూడా, చిరిగి చొక్కాలు కూడా చిరిగిపోతాంటే అప్పుడు ఆడి అభిమానాన్ని పోగొట్టడానికి స్వామివారి పైకి ఎగిరి కిందకు ఉరికి 3 రోజులు బండి చక్రం తిరిగితే చక్రం పుచ్చుకుని భీష్ముడికి పరిగెడతాంటే అప్పుడు భీష్ముడు అంటాడు, అంటే కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే, పరతత్వం కృష్ణుడు రూపం వచ్చిందని ఇద్దరికి ముగ్గురికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఆ ఇద్దరు ముగ్గురులో భీష్ముడు అప్పుడు ఇప్పుడు చంపడానికి చక్రం బలి చక్రం మొక్క పట్టుకుని బయలుదేరి చేస్తాను. అప్పుడు భీష్ముడు అంటాడు, ఎంత కష్టం ఎంతకోయా, ఆయన చంపడానికి ఎంత కష్టపడాలి నువ్వు? అంటే స్వామివారిని చంపడానికి వస్తున్నాడు, వాడిని నేనే చంపుతాను. ఎవరు? వాసుదేవుడు దిగి రథం నుంచి దిగి అర్జునుని వాడిని చంపలేవు, వాడిని నేను చంపుతాను. అవన్నీ భీష్ముడు నేను చంపుతాను, పితామహుడు నేను చంపుతాను, అవన్నీ నేను చంపుతాను. బండి చక్రం ఆ దగ్గర ఏమి చక్రం ఉందా? ఈ విష్ణు చక్రం లేదు, బండి చక్రం మొక్క దొరికితే ఆ చక్రం మొక్క పరిగెడతంటే భీష్ముడు అంటాడు నమస్కరించి, ఎంతెందుకు శ్రమ, ఎంత శ్రమ పడాలని చంపడానికి? నీ చేతులతో నాకు మరణం వస్తే అంతకంటే ఏం కావాలి? మోక్షం వస్తే శాశ్వతంగా నా పూర్తి నిలబడిపోతుంది స్వామివారి చేత చంపబడ్డానని. నీ చేతిలో నేను చనిపోతే నాకు మోక్షం వస్తుంది. స్వామివారి చేతిలో భీష్మ భీష్మ పితామహుడు మరణించాడు, శాశ్వతంగా ఈ భూమి ఎంతకాలం అవుతుందో పంచిపోతాడు ఎంతకాలం అంతకాలం నా కీర్తి నిలబడిపోతుంది. అంటే ఇంత చెంపడాలి నా దంపడానికి ఈ చక్ర మొక్కలు ఎదుకు రావాలని నమస్కరిస్తాడు స్వామివారికి. ఎవరో భీష్ముడు నమస్కరిస్తాడు, అప్పుడు అర్జుడు వెనకాల పరిగెత్తి నా గౌరవం పోతున్నాయి, నువ్వు కనుక భీష్మాచార్యుని చంపితే నా గౌరవం పోతున్నాయి, బతిమాలి వెనక్కి తీసుకొస్తాడు స్వామివారు. అంతే ఏం చెప్తాడంటే నువ్వు దేహాభిమానాన్ని విడిచిపెట్టి భీష్ముడు నా తాతగారి విషయం మర్చిపోయి యుద్ధం చేయమంటారు, అందుకు నేను చెప్తాను ఈ విషయం అంతా. వాసుదేవుడు ఇంత ప్రక్రియ చేయవలసి వచ్చింది. ఇది మన తాతగారని అభిమానం లోపల నుంచి తీసేయటం, దేహాభిమానం నశిస్తేనే కానీ మనం పరిపెట్టగా యాక్ట్ చేయడం. అదే దళవాడు కనకదుర్గుడి గురించి కూడా అదే కథ చెప్తా ఉంటారు. ఆవిడ కనకదుర్గ కాదని దుర్గనట్టిన పూర్వం ఆమె దుర్గని పిలిచేవారు. ఎస్టీలో ఒక మహా కొంతకాలం దళవాడిని ఒక రాజు పరిపాలన చేసేవాడు. పరిపాలన చేస్తుంటే ఆడు ఆ రాజు కుమారుడు ఏదో రథం తోలికెళ్తంటే ఆ రథ చక్రం కింద ఎవరో పని చనిపోయాడు. వాడు వచ్చి రాజుగారు కంప్లైంట్ చేశాడు, ఇలా మీ అబ్బాయి గారు రథం తోలికెళ్తంటే మా అబ్బాయి మా మనవడు మీ బండి చక్రం కింద పడి చనిపోయాడు. ఆ రాజు ఏం చేశాడంటే తప్పు అంటే తప్పే, ఎవరు చేసినా తప్పే, అంటే మా అబ్బాయి కూడా నేను ఉరిశిక్ష విధిస్తాను, ఉరిశిక్ష విధించాడు. అప్పుడు అతని న్యాయబుద్ధికి ఏది ఆ న్యాయబుద్ధికి దుర్గమ్మ సంతోషించి వారికి ఇద్దరికి ప్రాణం పోసి విజయవాడలో కనకవర్షం కురిపించింది. అట్లా అంతగా ఆవిడకి కనక దుర్గ అనే పేరు. ఇంతకు భగవాన్ చెప్పి ఇక్కడ ప్రశ్న ఏంటంటే కర్మ సిద్ధాంతం చేత కర్మ ఈ కర్మ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, శరీరం ఉండగానే కర్మ సిద్ధాంతం నేను అతిక్రమించగలనా ఓవరకం చేయగలనని ప్రశ్న. ఓవరకం చేయగలవునువు కర్మానం ఎవరికి, లోపల చైతన్యానికి కర్మానుభవం లేదు. లోపలి దేహంతో ఏ తలంపు అయితే చాలాత్మ్యం పొందుతుందో దానికే కర్మానుభవం. మీకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా దానికి. అయితే మూల తలంపును తీసుకెళ్లి మూలంలో తెచ్చావనుకో, మూలంలో నిలబెట్టావనుకో, మూల తలంపు యొక్క మూలం హృదయంలో ఉంది, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మూల తలంపును తీసుకెళ్లి తన మూలమైన హృదయంలో నిలబెట్టడం అదే భక్తి, అదే యోగం, అదే జ్ఞానం, అదే కర్మను ఉపదేశించడంలో స్వామివారు చెప్పారు. వృత్తిస్థలే మనం స్వస్థత అని చెప్పారు కదా, నీ హృదయస్థానంలో నీ మనస్సును నిలబెట్టి ఉంచు, అక్కడ చల్లగా ఉంటుంది. మూల తలంపుకి అనే తలంపులు వస్తూ ఉంటాయి. మూల తలంపు తన మూలంలోకి ఉపశమించబడినప్పుడు మూల తలంపుకి వచ్చే మిగతా తలంపులు పోవటమే కాకుండా మూల తలంపు కరిగిపోతుంది. ఈ ఆధ్యాత్మికమైన అయితే కృష్ణుడు నివాసంలో ఉన్నాడు, అక్కడ ఈ మూల తలంపును పెట్టి వెళ్ళి ఆధ్యాత్మిక గుహలో ఆ హృదయ ఏ గుహలో అయితే ఈశ్వరుడు ఉన్నాడు ఆ గుహలో మీరు మూల తలంపును న్యాచురల్ గా నార్మల్ గా నిర్మలంగా నిశ్చలంగా ఏకాగ్రంగా మీరు ఆ మూల తలంపును అక్కడ ఉంచగలిగితే, అక్కడ ముంచగలిగితే, అక్కడ ఏ నేను చేయగలిగితే, ఎక్కడ మూల తలంపు మూలంలో కనుక నీళ్ళను చేయగలిగితే, అప్పుడు ఈ దేహము నేను, ఈ దేహానికి పరిమితమైన బుద్ధి, ఈ దేహము నేననే బుద్ధి నశిస్తుంది. దేహానికి పరిమితమైన బుద్ధి నశిస్తుంది, దేహానికి పరిమితమైన బుద్ధి ఎప్పుడైతే నశించిందో హద్దులు నశిస్తాయి. దేహ బుద్ధి ఎప్పుడైతే నశించిందో నువ్వు అంతటా ఉంటావు. శవ బుద్ధి ఎప్పుడైతే నశించిందో, నీకు ఎప్పుడైతే క్షేమ బుద్ధి కలిగిందో నువ్వు అంతటా ఉంటావు. ఈ దేశమోటి దేశకాలములు దేహానికే పరిమితం, కానీ లోపల సత్యములో లోపల ఉన్న ఈశ్వరుడు ఏ గుహ అయితే ఉన్నాడో ఆ గుహ, ఆ గుహ ఆ హృదయ గుహ దేశకాలములకు అతీతమైనది. ఎప్పుడైతే దేహ బుద్ధి నశించిందో, దేహము దేహంతో ఏమైనా తాదాత్యం పొందుతాడో ఆ నేను నశిస్తే జీవలక్షణాలన్నీ నీకు నశిస్తాయి. ఎప్పుడైతే జీవలక్షణాలు నశించినాయో, ప్రకృతి లక్షణాలు ఎప్పుడైతే నీకు నశించినాయో, అంతటా నీవు ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది. అప్పుడు నీ ఆనందం కోసం దృశ్య ప్రపంచం మీద కానీ, బాహ్య విషయాల మీద కానీ, బాహ్య వ్యక్తుల మీద కానీ, నీ తలంపుల మీద కానీ ఆధారపడక్కర్లేదు. అప్పుడు నీకు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందము ఇవన్నీ కూడా లోపల నుంచి పొంగి పొంగి వస్తూ ఉంటాయి. నేను ఏదైనా నన్ను స్తోత్రం చేయొచ్చు, దానివల్ల నాకు సంతోషం రావచ్చు, ఆనందం రావచ్చు. అది ఇతర వ్యక్తి మీదో, అది పొయిట్రీ మీదో, అది మరొక దాని మీదో, మరొక సంఘటన మీద ఆధారపడి వచ్చినటువంటి సుఖం కానీ శాసించగల స్వతంత్రమైన కాదు. అది అన్ని అసత్వమైంది. ఇంద్రియాల ద్వారా వచ్చే సంతోషం, మీ మనసు ద్వారా వచ్చే సంతోషం, ఈ పొగడతల వల్ల వచ్చే సంతోషం, ఎంటే అంతా అస్వతంత్రమైనది. ఈ సంతోషాలను నువ్వు త్యాగం చేయవలసిందే. నువ్వు ఆ చిటారు కొమ్మను వండుకోవాలంటే అంత స్వతంత్రమైన సుఖం హృదయంలో నుంచి వస్తుంది. ఆ హృదయంలో ఉన్న సుఖం, హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఉన్న ఆనందం, హృదయంలో ఉనికి నీ సహస్రానికి వచ్చి నీ నగరకు వచ్చి నీకు మించుతున్నప్పుడు ప్రకృతి మీద నువ్వు ఆధారపడవలసిన పని లేదు. ఇది బ్రోకెన్ హ్యాపీనెస్, ఇది పెర్మనెంట్ హ్యాపీనెస్. అది లౌకిక ఆనందం కాదు, అది అలౌకిక ఆనందం. అంటే మూల తలంపు తన మూలంలో కరిగిపోయినప్పుడు, అణిగిపోయినప్పుడు, అణిగిపోయినప్పుడు నీ రూపాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఈ దేహము నేననే తలంపే నువ్వు పోగొట్టుకున్నప్పుడు నీకు కర్మ ఎలా నిలుస్తుంది? కర్మ అనుభవిస్తున్నానంటున్నాడు కదా, కర్మ అనుభవించడానికి అనుభవించేవాడు లోపల ఒక ముందు అనుభవిస్తాడు. కానీ వాడే లేనప్పుడు ఎక్కడ అనుభవిస్తాడు? నీకు తలకాయ ఉంటే తల దిమ్ముకుంటాడు, తలకాయ లేనివాడు తల దిమ్ముకుంటాడు. అలాగే ఎవడైతే కర్మ అనుభవిస్తున్నాడో, కర్మ అనుభవిస్తున్నాను ఎవడంటున్నాడు? ఏ తలంపు అయితే దేహంతో తలాక్ష్యం పొందుతున్నాడో మూల తలంపు అనుకుంటున్నాడు. ఆ మూల తలంపే పోయినప్పుడు ఇంకా కర్మానుభవం ఎవరికి? మీ సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇప్పుడే ఇక్కడే మీరు జీవన్ముక్తులు అవుతారు. మీకు అవగాహన రావటం లేదనుకోండి, స్వామివారు అంటారు చేతిలో తొందరపడకండి, అలా కంగారు పడకండి, అలా హరి పడద్దు, వరి పడద్దు, నా ఇందు భక్తిగా ఉండండి, నాకు పండు ఇవ్వండి, నాకు పుష్పం ఇవ్వండి, నాకు తోయ ఇవ్వండి, నా ఇందు నాకు నాకు ఇష్టమైన పని చేయండి, మీ ఇష్టాలను ఆ ఇష్టాలను పక్కన పెట్టండి, నాకు ఇష్టమైతే నాకు ఏదైతే ఇష్టమో ఆ పని చేయండి, నా ప్రీతి కోసం పని చేయండి, నా దయ కోసం పని చేయండి, మీరు ఏ రకంగా పని చేస్తే నా ప్రేమకు మీరు అర్హులవుతారో యోగ్యులవుతారో ఆ రకంగా పని చేయండి, అప్పుడు మీకు ఏం చేస్తానని చెప్పమంటారా మీకు? అప్పుడు మీ లోపల సద్వస్తువును అర్థం చేసుకోవడానికి ఎటువంటి బుద్ధి ఉంటే మీకు అర్థమవుతుంది, అటువంటి బుద్ధిని నేను మీకు ప్రసాదిస్తాను అర్జున అన్నాడు స్వాముడు. ఆ బుద్ధిని ప్రసాదించడానికి ఆఫరింగ్స్, ఈ నీళ్లు పండు ఫలం ఈ ఆఫరింగ్స్, నీ ఇష్టాలు ఆ ఇష్టాలు తీసుకొచ్చో పక్కన పెట్టవయ్యా, నీ ఇష్టాలు ఆ ఇష్టాలు తీసుకెళ్ళి పక్కన పెట్టావు, నాకేమి ఇష్టమో చూడు, నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి, ఒకవేళ నాకు ఇష్టమైంది నీకు ఇష్టం లేదనుకో ఇష్టం చేసుకోవాలి, అదే సాధన. కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో అతను చెప్పిన పని మనకు ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి, ఇష్టం చేసుకుంటే ఆయన దైవ పాత్రలు అవుతాం, ఆయన దయకి పాత్రలు అవుతాం, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. సాధన అంటే ఏం లేదు, ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం సాధన. ఆయన మనం ప్రేమించాలి, భక్తి వల్ల ప్రేమ కలుగుతుంది, అలౌకిక భక్తి వల్ల ప్రేమ కలుగుతుంది, లౌకిక భక్తి వల్ల కోరికలు నెరవేర్చి కానీ ప్రేమ కలుగదు. కోరికల వల్ల ఫలితాలు రావచ్చు, ఫలితాలు కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. కర్మఫలం ఎప్పుడూ శాశ్వతం కాదు, కర్మఫలం అశాశ్వతమే, కర్మఫలం అశాశ్వతమే కాదు, ఆ కర్మఫలం అనుభవించినప్పుడు కొన్ని వాసనలు పడతాయి, ఆ వాసన మళ్ళీ పునర్జన్మలకు కారణమవుతాయి. మోక్షం సంపాదించాలి, ముముక్షత్వం ఆ జ్ఞానం సంపాదించాలి, ఆ ముముక్ష మోక్షాన్ని సంపాదించాలి అనే తపన ఈ వాసనలు తొలగిస్తుంది. రూపాన్ని పోగొట్టుకో, మన అంచేయలేపు మనకి ఇంకా పని పాటు లేదు, పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు మన రూపం మన పేరు, మన రూపం మన పేరు, మన పేరు అందరూ చెప్పుకోవాలి, మన రూపం గొప్పగా ఉండాలి. ఈ రూపము పేరు ఎవరికైనా మూల తలంపు గారికి రెండు సర్వే, వారే సైతాను వారే సతాను. వారికి రూపం అంటే బాగా ఇష్టం, మమ్మల్ని చిల్లర దేవుళ్ళు అంటే ఇష్టం ఉంది, వారికి అంటే ఇష్టం అంటే బాగా ఇష్టం. అంటే దేవుని కూడా అలంకరిస్తారు, మీరు చూడండి ప్రతి గుళ్ళో కూడా దేవుని అలంకరిస్తారు, బంగారు కీరితాలు పెడతారు దేవుడికి. ఆ మూల తలంపు రూపాన్ని ఆకర్షిస్తుంది, సర్వసాధారణ మనస్సుకి రూపం మనసుని ఆకర్షిస్తుంది, అందుకే దేవుని కూడా అలంకారం చేయటం కూడా అంతకే. అంతేగా ఈ మూల తలంపు గారికి రూపం ఒకటి కావాలి, పేరు ఒకటి కావాలి. మనకి పేరు వస్తుందంటే మంచి పని చేస్తారు, లేకపోతే మంచి పని కూడా చేయరు. అంటే రూపం మూల తలంపు గారికి ఎవరంటే ఇష్టం అటువంటి, రూపం అంటే ఇష్టం, పేరంటే ఇష్టం. ఆ మూల తలంపు గారిని అహంకారం అని పిలుస్తారు. అహంకారం అటువంటి పేరు లేకుండా ఉండాలి కట్టింది, దేహం లేకుండా ఉండాలి కట్టింది. అంటే ఈ దేహం పోతే ఇంకో దేహం వస్తుంది, దేహం వస్తే పేరు వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి, అహంకారం రూపం లేకుండా ఉండలేదు, పేరు లేకుండా ఉండలేదు. అహంకారం ఉండగా శరీరం పోయినా కానీ మళ్ళీ కొత్త దేహం వస్తుంది, దాన్ని పునర్జన్మ అంటారు. పునర్జన్మలైనా ఈ కర్మ సిద్ధాంతాలైనా అహంకారాన్ని అంత నిజమో అవి కూడా అంతే నిజం. అహంకారం నశించినప్పుడు పునర్జన్మ లేదు, కర్మ సిద్ధాంతం లేదు. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నాం, ఏదో దేహం నేను అనుకుంటున్నాను, ఆ దేహం నేను ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు నాకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నేను వైద్యం చేయించుకుంటాను. అలాగే మీ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నాకు వైద్యం చేయించి శక్తి ఉన్నా మీకు చేయించను, ఎంతైనా ఉపాధి నాది కదా, ఈ ఉపాధి నాది, ఆ శరీరం నాది కదా, ఈ శరీరం నాది. నీ శరీరాన్ని కడుపు నొప్పి వస్తే నాకేం అక్కర్లేదు, నా శరీరాన్ని కడుపు నొప్పి రాకూడదు. నీ పేరు పాడైపోయినా పర్లేదు, మా పేరు మటుకు బాగుండాలి. వీళ్ళకి జ్ఞానం అండి, వీళ్ళకి ఆత్మజ్ఞానం అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, క్లోజ్గా రండి, ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా శరీరాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని శరీరాలతో నేను తర్వాత ఏదో శరీరం నాదనుకుంటున్నాను, ఏదో ఒక ఉపాధి నాదనుకుంటున్నాను, ఆ పేరు నాదనుకుంటున్నాను, ఆ పేరు నాదనుకుంటున్నాను, ఏదో ఒక శరీరం నాదనుకుంటున్నాను. ఆ శరీరం చుట్టూరు, ఆ ఉపాధి చుట్టూరు, పేరు చుట్టూరు నేను తిరుగుతున్నంత కాలం పునర్జన్మలోంచి నేను విడుదల పొందాలని, కర్మ సిద్ధాంతం నుంచి కూడా విడుదల పొందాలని ఎత్తుకి ఎత్తు అనుభవించవలసింది. వాళ్ళ రైల్లో యాక్సిడెంట్ అయింది లేదు, మంది చనిపోయారంటే మనకి చేయం కుట్టినట్టు ఉండదు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం అల్లరే, ఊరంతా అల్లరే, మన దుఃఖం అంటే ఊళ్ళందరికీ పంచిపెట్టడం, మనకి ఏదైనా సంతోషం ఇస్తే మనం సొంతంగా అనుభవించేయటం, ఏదైనా దుఃఖం వస్తే మటుకి ఊరంతా దేశం అంతా పంచిపెట్టడం దుఃఖాన్ని. ఎంతకాలం అయితే ఒక పేరుతో తాదార్చ్యం పెంచుతున్నావు, ఎంతకాలం అయితే ఒక శరీరంతో తాదార్చ్యం పొందుతున్నావు, అంతవరకు నీకు ఆత్మజ్ఞానం రాదు, ఆ పరమసుఖం తెలియదు, నీకు మోక్షం రానే రాదు. బ్రాహ్మణ స్థితి, కృష్ణుడు చెప్పిన బ్రాహ్మణ స్థితి నువ్వు పొందావు. రూపం ఉన్నోడికి పేరు ఉన్నోడికి కర్మ సిద్ధాంతం కాదు, రూపం లేనివాడికి పేరు లేనివాడికి కర్మ సిద్ధాంతం ఏంటోయో ఇక్కడ రమణ స్వామి వారు అడుగుతున్నారు. శరీరం ఉన్నోడికి చాలు కానీ శరీరం లేనివాడికి చాలు ఏంటోయో. మనం అందరం ఉన్న స్థితి నిజమైన స్థితి కాదట్టుండదు. ఇప్పుడు మనం అందరం నిజమైన స్థితిలో లేమంటుండం, సత్యమైన స్థితిలో లేము, అసత్యమైన స్థితిలో ఉన్నాం. మన నిజమైన స్థితి ఎప్పుడు వస్తుందంటే మనకి వేదాలను అధ్యయనం చేయటం వల్ల రాదు, లేకపోతే ఏదో మంచి పనులు చేయటం వల్ల రాదు, లేకపోతే గౌరవం వల్ల రాదు, యశస్సు వల్ల రాదు, యశస్సు వల్ల రాదు. లేకపోతే మీ సంతానం మంచి వాళ్ళ బుద్ధిమంతులై ఉండొచ్చు, మీ సంతానం వల్ల రాదు. లేకపోతే మీకు ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, లేకపోతే కొంతమంది కొంతమంది విద్యా సంపన్నులు అవ్వచ్చు, కొంతమంది ధన సంపన్నులు అవ్వచ్చు, వాళ్ళకు కూడా రాదు నిజస్థితి, వాళ్ళకు కూడా రాదు. ఎవరికి వస్తుంది? ఈ నేను అనే తలంపులు చూశారు, ఆ నేను అనే తలంపుని ఎవడైతే తొలగించుకుంటాడో వాడికి నిజస్థితి కలుగుతుంది. కానీ సంతానం వల్ల కానీ, అధ్యయనం వల్ల కానీ, ధన సంపద వల్ల కానీ, విద్యా సంపద వల్ల కానీ వచ్చేది కాదు అయ్యా. ఇది నీ వాస్తవ స్థితి, యథార్థ స్థితి, ఉన్న స్థితి నీకు ఎప్పుడు వస్తుందంటే ద్వేషంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో ఆ తలంపు పోయినప్పుడు నీకు నిజస్థితి కలుగుతుంది. ఏదైతే సహజమో అదే నిజం, ఏదైతే సహజం కాదో అది నిజం కాదు. నీకు సహజ స్థితి ఎప్పుడు వస్తుందంటే దేహాది మనం నశించినప్పుడు నీకు సహజ స్థితి కలుగుతుంది. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో నీకు శవబుద్ధి కలుగుతుంది. అది న్యాచురల్ స్టేట్, అది నార్మల్ స్టేట్. అప్పుడు నువ్వు శరీరం లేకపోయినా ఉంటావన్న సంగతి నీకు తెలుస్తుంది కదా, అదే బ్రాహ్మణ స్థితి. బ్రహ్మము ఎప్పుడు ఉంటుంది, శరీరం ఎప్పుడు ఉంటుంది, కాల ప్రవాహంలో పోతుంది. బ్రాహ్మణ స్థితి అంటే ఏంటంటే బ్రహ్మము ఎప్పుడు ఉంటుంది. నువ్వు బ్రాహ్మణ స్థితి పొందినప్పుడు బ్రహ్మం ఎప్పుడు ఉంటావు అనే సంగతి నీకు తెలుస్తుంది. ఆ స్థితిని నువ్వు ఎట్టేం చేయవయ్యా? అది భక్తి ద్వారా చెయ్యి, కర్మ ద్వారా చెయ్యి, జ్ఞానం ద్వారా చెయ్యి, యోగం ద్వారా చెయ్యి, అన్ని మార్గాలను సమన్వయం చేసుకునే చెయ్యి. మొత్తం మీద ఏదో రకమైన నిజానేనులోంచి, దొంగనేనులోంచి విడుదల పొందవయ్యా, అప్పుడు బ్రాహ్మణ స్థితిని పొందుతావు కదా. అంటే దాని వేదిక వేదికి అక్కడ చెప్తాడు అండి. ఇక్కడ నువ్వు పుట్ట మీద కొడితే పాము చావదు, పాము నెత్తి మీద కొడితే పాము చనిపోతుంది. అంటే వెతికి 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 ఆ కర్తృత్వాన్ని పట్టుకుని దాన్ని బాగా దాన్ని వల్ల నువ్వు హత్య చేయవలసింది. ఆ కర్తృత్వాన్ని విడిచిపెడితే అన్ని విడిచిపెట్టినట్టే, ఆ కర్తృత్వాన్ని విడిచిపెట్టవనుకో ఏది విడిచిపెట్టినట్టే. నువ్వు కర్తృత్వాన్ని కనుక విడిచిపెడితే సమస్తం త్యాగం చేసినట్టే. కర్తృత్వాన్ని విడిచిపెట్టకుండా ఏదైనా త్యాగం చేసినా దానివల్ల పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు, ఏది విడిచిపెట్టినట్టే లెక్కన. అంటే వెతికి 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 దాన్ని విడిచిపెట్టే, దేన్ని విడిచిపెడితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో దాన్ని విడిచిపెట్టే, అదే కర్తృత్వం, అదే డోయర్షిప్. ఆ డోయర్షిప్ ఉన్నవాడికి దుఃఖం కానీ డోయర్షిప్ లేని వాడికి దుఃఖం ఏంటి? కర్తృత్వం ఉన్నవాడికి కర్మ వెంటాడుతుంది, కర్తృత్వం లేని వాడికి కర్మ వెంటాడితే ఉంటుంది. కర్మ సిద్ధాంతాలకి, పునర్జన్మలకి ఈ సిద్ధాంతాలకి కర్తృత్వం కాదు, అహంకారంలో ఉన్న కారణం. అది పోతే అంతా పోయినట్టే, అది పోలేదనుకో మిగతా అన్ని ఉన్నట్టే. అంతది వేతికి 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 ఏదో విడిచిపెట్టేసాను, కర్తృత్వాన్ని విడిచిపెట్టేశాను, అహంకారాన్ని విడిచిపెట్టేశాను అనుకోకు. అసలు ఏది విడిచిపెట్టాలో ముందు నీకు అర్థం అవ్వాలి కదా. వెతికి 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 అసలు కర్తృత్వం ఏంటో ముందు అర్థం చేసుకుని, అహంకారం అంటే ఏంటో ముందు అర్థం చేసుకుని, ఓ నిజ అహంకారం అని నీకు అర్థం అయ్యాక దాన్ని విడిచిపెట్టవయ్యా, అప్పుడు అయ్యా నీకు మోక్షం. ఏదో వదిలేసిన అహంకారం వదిలేశానంటే నీకు మోక్షం వస్తున్నా? దేవుని మోసం చేస్తావు, పరమేశ్వరుని మోసం చేస్తావా? స్వామిని మోసం చేస్తావు నువ్వు? మోసం చేయగలవా? స్వామిని ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ భగవంతుని మోసం చేయగలవా? నీ రూపం మీద నీకు ఎటువంటి బుద్ధి ఉందో, కృష్ణ రూపం మీద నీకు ఎటువంటి బుద్ధి కలిగితే కృష్ణుని ఆ రూపాన్ని నిరంతరం ధ్యానం చేసుకుంటే నీకు ఏ రూప బుద్ధి పోతుందని శ్రీకృష్ణ చైతన్యుడు అంటాడు. కర్మ సిద్ధాంతం పూర్వజనం చేసిందే వస్తుంది, చేయింది రాదని అంటూ ఉంటారు. ఏది చేస్తే అదేది వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కర్మ సిద్ధాంతం, ఇవన్నీ కర్మ సిద్ధం. పూర్వ కర్మను ఏం చేస్తారంటే సంచితం ఆగామే ప్రారంభం. కర్మ మూడు రకాలు. ఇప్పుడు మన చేలో ఉన్న పంట ఆగామే, గాజులో ఉన్న ధాన్యం సంచితం నిలవ ఉంది. ఇంట్లో గాజులో ఉన్న ధాన్యం ఆడించుకుని మనం బియ్యం తింటామని ప్రారంభం. అంటే రాబోయే చేలో ధాన్యం తర్వాత వస్తుంది గాజులోకి, గాజులో ఉన్న ధాన్యం మనం తింటాం ఆడించుకుని. ప్రస్తుతం ఏదైతే మన డబ్బాలో బియ్యం ప్రారంభం. అంటే భగవంతు ఏం చేస్తాడంటే ఈ శరీరంలో మన శరీరం తయారైనప్పుడు ఈ శరీరం ఎక్కడ పుట్టాలి, ఎక్కడ మరణించాలి, ఏ వృత్తి చేయాలి, మీకు బహుమానాలా లేక అవమానాలా, వారు ఏ పదవి చేయాలి, ఎక్కడ ఉండాలి, వీరికి పెళ్ళి ఎక్కడ అవ్వాలి, మొట్టికాయలు ఎక్కడ తినాలి, మరి ఏ టైంలో మీరు వృత్తి ఏం పని, మీరు వృత్తి ఏమిటి, ఆ వృత్తి కూడా భగవంతుని నిర్ణయిస్తాడు. వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉండాలి అంటే మీరు ఈ రోజున ఇప్పుడు జ్ఞాన యజ్ఞానికి వచ్చారంటే ఇది కూడా మీ దేహం పుట్టినప్పుడు నిర్ణయం పడిపోయిందని చెప్తారు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఏ వృత్తి చేయాలి, ఏ రోజును ఏ గంటలో ఎక్కడ ఉండాలి. సాగు కూడా ప్రయాణం చేస్తాను, మనం కూర్చుంటే కూర్చుంటుంది, నించుంటే నించుంటుంది, సాగు కూడా మనం కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది చేయనప్పుడు మన ముక్కులో గాలి, ఈ ప్రాణం కూడా ఈశ్వరుడు తీసుకుపోతాడు. ఏ ఈ ముక్కులో గాలి ఏ ఈశ్వరుడు అయితే పోసాడో ఆ గాలి మన ఈశ్వరుడు తీసుకుపోతాడు. ఈ గాలి కూడా ఈశ్వర స్వరూపం. అంటే దేహం ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు మరణించాలి, ఇదంతా ప్రారంభాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఈ శరీరం తయారైనప్పుడు మొత్తం కర్మ అంతా పోయేస్తుంది. మనం కాఫీ కాల్చుకున్నప్పుడు నలుగురు కాల్చుకుంటాం అనుకోండి, మొత్తం డబ్బాలో ఉన్న పంచదారని తెచ్చి పోసేయం. ఆ నలుగురికి సరిపడి కాఫీ ఎంత పడుతున్నా అంతా తీస్తాం, పంచదార డబ్బాలో ఉన్న పంచదార కానీ మొత్తం డబ్బా తీసుకొచ్చి ముంచేయం. అలాగే దేహం తయారైనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఇంత కర్మ ఈ స్టోర్లో ఉందో ఎంతవరకు నేను భరించగలరు, మొత్తం కర్మ అంతా తీసుకొస్తే మన అక్కడ భరించగలం. మన ఏదో చిన్న చిన్న సంతోషాలు మనకు ఉండాలి కదండి, మొత్తం జీవితం పొడిగినా దుఃఖం అయితే మనం భరించగలండి. మొత్తం అంతా దుఃఖం పెట్టేస్తాడనుకోండి బతకగలం మనం, ఏదో చిన్న చిన్న సంతోషాలు ఉండాలి కదా మనకి, లిటిల్ లిటిల్ ప్లెజర్స్. అంతేగా ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే కొంత పుణ్యమని కొంత పాపం కలుపుతాడు మనకు. ఆ పూర్వజన్మలో ఉన్న కొంత పుణ్యం కలుపుతాడు, కొంత పాపం కలుపుతాడు. కొంతమందికి ఎక్కువ పుణ్యం కలుపుతాడు, కొంత తక్కువ పాపం కలుపుతాడు. కొంతమందికి ఎక్కువ పాపం కలుపుతాడు, తక్కువ మొత్తం మీద రెండు కలుపుతాడు. రెండు కలిపి అది అనుగ్రహించమని దేహాన్ని ఇస్తాడు. అదేంటది ప్రారంభం అంటే ఇంట్లో బియ్యం, డబ్బాలో ఉన్న బియ్యం ప్రారంభం. ఇక్కడ రమణ మహర్షి గారు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు కట్టెను పోగొట్టుకుంటాం అనుకోండి, దేశమే నేనే బుద్ధిన మహాకర్త వాడు ఉన్నాడు కదా, కారణం గారు ఉన్నాడు కదా, కారణంగానే పోగొట్టుకుంటాం అనుకోండి, ఇది ఈ దేహానికి సంబంధించిన ప్రారంభంగా పోతుందా, మరి వచ్చే ధాన్యం మాట గాలిలోని ధాన్యం మాట ఏంటని అడుగుతున్నాడు. రాబోయే జన్మల్లో అనుభవించవలసిన కర్మ చాలా ఉంది కదా, దాని మాట ఏంటి అంటున్నారు. ఆ దాని మాట ఏంటి భయ్యా, పాత కొత్త అంతా పోతుంది. ఈ ప్రారంభం ఒకటే కాదు, పాత కొత్త. ఆ పాత కొత్త ఎవరికి, కర్తృత్వం వాడికి. కర్తృత్వం పోయినప్పుడు పాత లేదు కొత్త లేదు, ఇంకా సంచితం పోతుంది, ఆగామం పోతుంది, ప్రారంభం పోతుంది. అదే రమణ మహర్షి గారు అంటే దశరథుడికి ముగ్గురు భార్యలు అనుకోండి, దశరథుడి మరణించేప్పుడు ముగ్గురు భార్యలకి వైద్యం వస్తుంది. అలాగే కర్త, కర్త అంటే కారణం, ఈ లోపల ఉన్న కారణం, ఈ లోపల ఉన్న కారణమే కారణం. దేహము లేననుకునే తలంపు అదే కారణం, అదే కారణం. ఆ కారణం పోయినప్పుడు సంచిత కర్మ, ఆగాది కర్మ, లేదా ప్రారంభమ్మ కర్మ, మీరు నశించిపోతాయి, కాలు భూమిపై తరిగిన కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ ఎవడకపోయారు అనుభవించేవాడు లోపల ఉంటారు. కర్తృత్వం ఎప్పుడైపోయింది, ప్రారంభం పోతుంది, సంచితం పోతుంది, ఆగాదం పోతుంది, మొత్తం అంతా పోతుంది. ఏమీ లేదు, అది ఉంటే అన్నీ ఉన్నాయి, ప్రారంభం ఉంది, సంచితం ఉంది, ఆగం ఉంది. అది లేకపోతే ఏదీ లేదు భయ్యా, అది లేకపోతే ఏదీ లేదు. అది ఏదో తెలుసుకుని నువ్వు అలా కర్తృత్వం అంటే ఏంటి, నువ్వు అర్థం చేసుకుని దాన్ని తొలగించుకో, ఏమి లేదు. నువ్వు మీద జ్ఞానం లోపలికి వెళ్ళే వాడికి జ్ఞానం వస్తుంది, లోపలికి వెళ్ళకుండా జ్ఞానం రాదు. పరమేశ్వరుడు హృదయంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన వాడికి జ్ఞానం వస్తుంది. టు నో ద ట్రూత్ దట్ డీప్ ఇన్ అవర్ సెల్వ్స్. జ్ఞానం పైకి ఎగిరేవాడు కాదు, లోపలికి మునిగేవాడికి జ్ఞానం వస్తుంది. నీ జీవుని తీసుకెళ్లి, మనస్సును తీసుకెళ్లి, మూల తలంపుని తీసుకెళ్లి, మదర్ థాట్ని తీసుకెళ్లి, అది ఎక్కడి నుంచి అయితే ఎరైజ్ అవుతుందో అక్కడికి తీసుకెళ్లి, అక్కడ ముంచితే, అది కడిగితే అక్కడ జ్ఞానం వస్తుంది. ఏ పెద్ద గడ్డి మీద కూడా చిన్న అగ్గిపులక లోకు, పెద్ద గడ్డి నీటి కూడా చిన్న అగ్గిపూలక లోకు, పెద్ద గుమ్మడికాయ కూడా చిన్న కత్తిపేటక లోకు. అదేవిధంగా నీకు ఎన్ని కర్మలు ఉన్నా, పెద్ద పెద్ద కర్మలు ఉన్నా, నీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకో, ఆత్మానుభవం కలిగింది అనుకో, పెద్ద గడ్డి నీటి అంటుంది అంత కర్మ ఉన్నా, అది నిన్నేం చేస్తుంది. నిప్పు కాలు చేసినట్టు నీ ఆత్మజ్ఞానం అట్లా అన్నిటిని భస్మం చేసి విడిచిపెడుతుంది. అది అనుభవించేవాడు ఎక్కడ లేనప్పుడు నీకు అనుభవానికి విషయాలు ఏమున్నాయి అక్కడ అసలు. ఇక్కడ కర్త లేనప్పుడు నేను కర్మ ఏం చేస్తుంది, ఎంత పెద్ద కర్మ అయినా చిన్న కర్మ. ఆత్మజ్ఞానం సంపాదించుకో, ఉన్న వస్తువుని ఉన్నట్టుగా అది తెలుసుకో. ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలిసినప్పుడు లేని లేదో నీకు లేనట్టు తెలుస్తుంది. ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎంతకాలం అయితే తెలియదు, అంతకాలం లేనిది ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంటుంది, అలా గోచరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పునర్జన్మ లేకుండా ఉండలేవట్టు, తిరిగి పుట్టకూడదు పుట్టకూడదు పుట్టకూడదనే పుట్టేస్తాం అట్లా మనం అక్కడ చోట. ఎవరికైతే జ్ఞానం అనుభవంలోకి వచ్చిందో, హృదయంలో ఉన్న బంగారం ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో, వాడికి పుట్టుక లేదు, చావులేదు, అదే వైకుంఠం. అంటే నీకు ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో, లోపల నీ హృదయంలో నిజం, నీకు ఎప్పుడైతే అనుభవానికి వైద్యమైందో, వాడికి ఏమి రియాక్షన్స్ ఏముండవు. వాడికి ఈశ్వరుడు వాడు దేహాన్ని స్వాధీనం చేసుకుని ఆ దేహాన్ని ఉపయోగించు, ఎవరైతే అహంభావన పోయిందో ఆ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని ఆ దేహాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. భగవంతుడు ఎవడైతే, ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎవరికైతే బ్రహ్మానుభవం కలిగిందో, ఎవరికైతే బ్రాహ్మణ స్థితి పొందాడో, ఆ దేహాన్ని ఆయన స్వాధీనం చేసుకుని ఏజెంట్ కింద ఉపయోగించుకుంటాడు. ఆ దేహాన్ని ఎవడు ఈశ్వరుడు అంటే, ఆ నోరు కాదు, అక్కడ నోరు మాట్లాడేది అహంకారం కాదు, ఈశ్వరుడు దేహాన్ని స్వాధీనం చేసుకుని ఉంటాడు కాబట్టి అది జ్ఞాని ద్వారా వచ్చే వాణి కూడా ఈశ్వర వాణి. అంటే దేహం అహంకారం స్వాధీనంలో ఉండదు, ఈశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది. అంటే కృష్ణుడు చెప్తాడు, ఈ శాగిరి మాస్టర్ వారంటే నాకు ఇష్టం, వీరంటే నాకు ఇష్టం అని చెప్పినప్పటికీ, ఆత్మజ్ఞానం పొందినవాడు, ఆత్మజ్ఞానం పొందినవాడు, నా స్వరూపాన్ని పొందినవాడికి నాకు భేదం లేదు, వాడు నేనే ఒకటే, వాడికి మీరు నమస్కరిస్తా నమస్కారం నాకు కూడా అందుకుంది. అంచేత నువ్వు అదే చెప్పాడు కృష్ణుడు, ఏమని చెప్పాడు అర్జునుతోటి, కర్తృత్వం పోయిన తర్వాత మూడు లోకాలని భస్మం చేసిన పాపం నీకు అంటదని ఈ దేహమునైనా తలంపుదలు చేస్తే నీకు పుణ్యపాపాలు వస్తాయి, లేకపోతే నీకు పుణ్యపాపాలు రావు. కట్లత్తు బుద్ధి లేని వాడికి పుణ్యపాపాలు రావు. ఆత్మకు దోషమే ఉందండి, దోషం మనస్సులో ఉంది. దోషం మనస్సులో ఉంది కానీ చైతన్యంలో దోషం లేదు. నువ్వు చైతన్యమై ఉన్నావు. సాధన చేసి నీ బుద్ధిలో ఉన్న దోషాల నుంచి నువ్వు విడివడి, నువ్వు విడినప్పుడు ఆ చైతన్యమే నీవు అని అనుభూ. ఇప్పుడు దేహము నేనే అనుభూ నీకు ఎలాగ వస్తుంది, ఆ చైతన్యమే నువ్వు అని అనుభూ నీకు వస్తుంది. అదే నారాయణుడు. ఈ అప్స్ డౌన్స్, రాగద్వేషాలు, ఇష్ట ఇష్టాలు, కామక్రోధాలు, ఇవన్నీ కూడా బుద్ధిలో ఉన్నాయి, మనసులో ఉన్నాయి, చైతన్యంలో ఏమి లేవు. ఇది ఆ చైతన్యానుభవం వచ్చిన తర్వాత నీకు పాపం లేదు, పుణ్యం లేదు, వాటితో పనే లేదు నీకు అసలు. ఈ పాపం ఎంత నిజం, పుణ్యం ఎంత నిజం అంటే దేహము నేనైనా తలంపు ఎంత నిజం, అది కూడా అంతే నిజం. నువ్వు ఆత్మవై పని చేస్తే నువ్వు శరీరంగా ఉండకు, మనస్సుగా ఉండకు, ఇంద్రియాలుగా ఉండకు, ఆత్మగా ఉండు. ఆత్మ అయి ఏ పని చేసినా ఏ దోషము నేనంటావు అర్జున? నువ్వు దేహాన్ని అనుకుని పని చేస్తే మంచికి మంచి, చెడుకు చెడును అనుభవించవలసిందే. నువ్వు దేహంగా అనుకున్నప్పుడు ఆత్మవే, నువ్వు మనస్సు అనుకున్నప్పుడు ఆత్మవే, ఆత్మ అనుకున్నప్పుడు కూడా ఆత్మవే. ఆత్మ అయి పని చేయి, జ్ఞాని వై పని చేయి, అప్పుడు నీకు సౌందర్యం తెలుస్తుంది. ఆత్మజ్ఞానాన్ని నీ మనస్సు గ్రహించలేదు. ఆత్మయందు మనస్సును నిలబెట్టి ధ్యానం చేయగా ఆత్మయందు మనస్సు నిలబెట్టి తప్పించగా తప్పించగా దాన్ని ధ్యానం చేయగా ఈ మనస్సే ఆత్మాకారం చెందుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం నీకు కలుగుతుంది. ఆత్మను ధ్యానం చెయ్యి, ఇతర విషయాలు కొంచెము కూడా, ఇసుమంతయులు కూడా లేకుండా ఆత్మచింతన చెయ్యి, ఆత్మధ్యానం చెయ్యి. అన్య చింతన కొంచెం పనికిరాదు, అనన్య చింతన. ఇదే కృష్ణుడు చెప్తాడు గీతలో. ఆత్మని ధ్యానం చెయ్యి, ఆత్మని శ్రవణం చెయ్యి, ఆత్మ అనుగ్రహం కోసం జీవించు. అన్య చింతన కొంచెము కూడా, అన్యచింతన కొంచెము కూడా లేకుండా నిరంతరము ఆత్మను చింతిస్తుంటే, ఈశ్వరుని చింతిస్తుంటే ఆయన దయ కలిగి ఆయన స్వరూపాన్ని నీకు వ్యక్తం చేస్తాడు. అదే జ్ఞానం. ఆయన దయ లేకుండా ఆయన పొందలేము. ఆయన దయ లేకుండా ఆయన పొందలేము. ఏ ఈశ్వరుని అయితే మనం పొందుదాం అనుకుంటున్నాము, ఆయన దయ లేకుండా ఆయన్ని పొందలేము మనం. అక్కడలాగే ఎందుకని కంటి పిల్లవాడు చేతిలో ఏదైనా దళ్ళమ్ముక్కుంటే వాడికి ఇష్టం అయితే మనకి ఇవ్వలేడు. దేవుడు మాట్లాడుతున్న చంటి పిల్లవాడి చేతిలో ఉన్న వస్తువు కూడా మనం తీసుకునే వాడు ఇష్టం లేకపోతే. అక్షరమణమాలలో చెప్తాడు భగవంతుడు, నాలుగు దోషాలు ఉన్నాయనుకో, నీలో ఆ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలని చెప్తే నువ్వు దేవుడు ఎలాగవుతావు? ఆ దోషాలను తొలగించు. ఆ దోషాలను తొలగించి నన్ను పవిత్రని చెయ్యి. పవిత్రని చేసి పెద్దవాణి చెయ్యి. పెద్దవాణి చెయ్యంటే నియంత్రవాణి చెయ్యి. నియంత్రవాణి చేసి నన్ను ముద్దు పెట్టుకుని నన్ను కౌలించుకుని నీ స్వరూపం నాకు ఇవ్వజే అరుణాచలేశ్వరుడా. నువ్వు ఏదో పెద్దవాడు, నేను చిన్నవాడు అనుకోకు, పొన్ చిన్నవాడు అనుకో, పొన్ చెయ్యి, పెద్దవాడిని చెయ్యి. ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి మనం వెళతాం అనుకోండి, నీకు పలానా రోగం ఉంది వెళ్ళిపోయింటే అర్థమైతే రోగాన్ని తగ్గించాలి డాక్టర్. అదేవిధంగా అరుణాచలేశ్వర, నీ బుద్ధిలో ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, వెళ్ళిరా అంటే అర్థమైతే బుద్ధిలో దోషాన్ని నువ్వు తొలగించాలి. అప్పుడు నువ్వు దేవుడు అవుతావు, అప్పుడే నువ్వు ఈశ్వరుడు అవుతావు. కానీ ఎవరిలో అయినా దోషాలు కనుక తొలగిస్తావు అనుకో నువ్వు, అది సైలెంట్ గా చడీ తప్పుడు లేకుండా చేస్తావు అరుణాచలేశ్వరుడు. నువ్వు అది అల్లరి నీకు అలవాటే లేదు, గడబడ నీకు అలవాటే లేదు. నువ్వు ఏ పని చేసినా సైలెంట్ గా చేస్తావు. లక్ష్మికి గౌరవం అంటే ఇష్టం, లక్ష్మీదేవికి గౌరవం అంటే ఇష్టం. అక్కడ నీలో ఏదైనా బలహీనతలు ఉంటే పట్టించుకోదు, కానీ లక్ష్మీదేవి వాళ్ళ లక్ష్మీదేవిని గౌరవించకపోతే నీ ఇంటికాడ ఉండబట్టలేదు. నువ్వు ఇంటికాడ రూపాయలను కూడా మీరు గౌరవంగా చూడాలి. ఒక రూపాయన పర్లేదు, గౌరవంగా చూడాలి. వాళ్ళు లక్ష్మిని అగౌరవంగా చూస్తే అది ఉండదట్టు, నీళ్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు. అలాగే లక్ష్మీదేవికి ఆ గుణం ఎలా ఉందో అరుణాచలేశ్వరుడు ఒక గుణం ఉండటండి. ఏమీ తెలియనట్టు పైకి అమాయకుడిగా ఉంటాడటని, ఏమీ తెలియనట్టు ఉంటాడటని, ఇంపర్సనల్ గా ఉంటాడటని, వ్యక్తిభావం లేకుండా ఉంటాడటని. వాడు చేసి పని అటండి, వాడు చేసి నీకు చేసి ఉపకారం నీకు కూడా తెలియకుండా చేస్తాడని, అది గొప్పతనం. అక్కడ అరుణాచలేశ్వరుడు ఎంత సైలెంట్ గా చేస్తున్నాడు, లేకపోతే అహంకారాన్ని పోగొడుతున్నాడు అని సైలెంట్గా ఎవరైనా చెబితే ఒకవేళ ఎవరైనా తెలుసుకుని ఇతరులకు చెప్పడం కూడా ఆయనకి ఇష్టం ఉండదట్టండి. మరి ఇంకోటి మాట్లాడు, నేను ఇంత బాగా నువ్వు చేస్తున్నావు, నేను ఎవరికైనా ఇతరులకు చెబుతాను అది నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వించు అరుణాచల. ఏదో ఉద్ధరిస్తానో, నేను అరుణాచలం వచ్చాను, ఏదో ఉద్ధరిస్తానని చెప్పావు, నేను అరుణాచలం వచ్చాం, వస్తే నన్ను నాకు కాకుండా చేసేసాను, నా గుహలోంచి బయటకు లాగావు అంటే నా జీవలక్షణాలలోంచి బయటకు లాగేశావు, నా గుహలోంచి బలవంతంగా నన్ను బయటకు లాగేశావు, లాగేసి రోడ్డు మీద ఇచ్చిపెట్టలేదు నీ స్వరూపం నాకు ఇచ్చేసావు ఓ అరుణాచలేశ్వరుగా. ఈ ప్రక్రియ, నీ ప్రక్రియ ఎలా చేశావు, ఈ ప్రక్రియ నువ్వు ఎలా చేసావయ్యా, నాకు కూడా తెలియకుండా చేశావు. ఈ ఆపరేషన్ ఎలా చేశావంటే నువ్వు చాలా సాఫ్ట్గా చేసేసాయ్యా, నా ముఖం కూడా నలకుండా సాధన పేరు మీద బాధ లేకుండా ఈ ఆపరేషన్ చేశావు. కొన్ని సగం ఆపరేషన్ చేసి విడిచిపెట్టలేదు, సైలెంట్ గా ఆపరేషన్ కంప్లీట్ గా చేసేసావు. సగం ఆపరేషన్ చేసి మిగతా సగం ఆపరేషన్ వచ్చి జన్మలో చేస్తాను అనలేదు నువ్వు. మొత్తం ఆపరేషన్ సర్జరీ పూర్తిగా చేసేస్తారు. ముగింపు ఏంటంటే ఇవాళ కర్మ సిద్ధాంతం గురించి ఇక్కడ భగవాన్ మాట్లాడదు. నువ్వు ఎంతకాలం అయితే దేహం అనుకుంటావు, నీ దేహం అనుకున్నా నువ్వు చేతి ఆత్మవే, నీ మనస్సు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే, ఆ చావులేని వస్తువే. ఆ చావులేని వస్తువుతో కాలాక్ష్యం పొందినంత కాలం నువ్వు దేహంతో చేసే పనులు, మనస్సుతో చేసే పనులు నిన్ను వెంటాడుతుంటాయి. ఈ జన్మలోని రాబోయే జన్మలో వెంటాడుతుంటాయి. ఏవో కాలం నీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడు నీకు అనుభవంలోకి తీసుకురావాలి, ఎక్కడ నీకు అనుభవంలోకి తీసుకురావాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఏ వాసన ఎప్పుడు నీకు తెలిసేటట్టు చేసి బయటకు చేయాలి, అదంతా ఈశ్వరుడు చూస్తాడు. అయ్యా వాడే ఈశ్వరుడు, వాడే జీవుడు, వాడి కారణం, వాడు మహాకర్త. కర్తరాజ్యంగా ప్రాప్తి అయితే ఫలం వాడే కర్త. కర్త అంటే నువ్వు ఏదో పని చేస్తావు, ఆ పనికి ఫలితానికి, ఆ పనికి సంబంధం, ఆ ఫలితానికి ఫలానికి అనుసంధానం చేసేవాడు ఈశ్వరుడు. మీరు అర్థమవుతుంది? ఈ లోపల మీ దేహాది మనం పోయి కర్తత్వం దాటేశాడు అనుకోండి, కర్తత్వం దాటిన వాడికి జగత్తు లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. అంత ముద్ద దేహమునైనా తలంపు నీకు పోయింది అనుకో, దేహమునైనా తలంపులో లేకపోతే అప్పుడు నీకు బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. అప్పుడు కర్మ సిద్ధాంతం నీకు వర్తించదు. కర్తృత్వం ఉన్నవాడికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది, దేహాభిమానం ఉన్నవాడికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. ఆ దేహాభిమానం ఓవర్కమ్ చేసిన వాడికి, కర్తృత్వం ఓవర్కమ్ చేసిన వాడికి కర్మ సిద్ధాంతం వర్తించదు. అయ్యా కర్తృత్వం లేని వాడు ఏ పని చేసినా ఆ ఫలితాలకు ప్రభావం వాడికి ఉండదు, ఆ ఫలితాలకు ప్రభావం వాడి మీద ఉండదు. అయ్యా ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం, దేహమే ఆత్మ అనుకున్నంత కాలం, మంచికి మంచి, మంచి కర్మకి మంచి కర్మ, చెడు కర్మకి చెడు కర్మ, మంచి మాటలకు మంచి మాటలు, చెడు మాటలకు చెడు మాటలు, ఇవన్నీ కూడా నీకు అనుభవానికి వస్తూనే ఉంటావయ్యా. అయితే అనుభవానికి ఎప్పుడు తీసుకురావాలో నీకు ఇష్టం కాదు. ఏదో చెడ్డ మాట ఇప్పుడు అన్నావు అనుకో, అది వెంటనే అనుభవం రాదు. ఆ చెడ్డను అన్న చెడ్డ మాటకి మళ్ళీ ఎప్పుడు నీకు అనుభవానికి తీసుకురావాలో టైం మిస్టర్ కలెక్ట్ చేసుకుంటాను. వాడు దేవుడు అతను అంటే దేవుడు, దేవుడు అంటే లేదు, మీరు చేసిన పనికి మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం. మీరు చేసిన పనికి కర్తను తీసుకెళ్ళి ఆ ఫలంతో అనుసంధానం చేసేవాడు దేవుడు. అదే కర్తృరాజ్ఞేయ ప్రాప్యతే ఫలం, కర్మకి పరం కర్మ చెయ్యడం, అదే కర్త, మహాకర్త, గ్రేట్ డోయర్, డిస్టింగ్విష్డ్ డోయర్, గ్రేట్ డోయర్, అదే మహాకర్త. వడ ఈశ్వరుడు, వడ బ్రహ్మం. ఒక జ్ఞాన మార్గమే కాదు, భక్తి మార్గం ఉంది, శుద్ధ భక్తి. దాని ఏమంటారు? శుద్ధ భక్తి అంటే లోకానికి సంబంధించిన కోరికలు లేకుండా స్వామిని స్వామి కోసమే భజించడం, స్వామిని స్వామి కోసమే ప్రేమించడం. మీరు ఇచ్చే వస్తువులు కాదు, మాకు కావాల్సిన ముగ్గులు కావాలంటాం, దాన్ని శుద్ధ భక్తి అంటారు. దాని ఏమంటారు? శుద్ధ భక్తి. ఆ శుద్ధ భక్తి అంటారు ఈశ్వరుని అలాగే ఆరాధిస్తుంటే ఆయన చైతన్యం, ఆయనే పొందాలి అనేటువంటి శుద్ధ భక్తి కలిగి ఉంటే మన బుద్ధి శుద్ధ అవుతుంది. విభూతి చేయకుండా నేను ఆత్మ చెప్పాడు. తర్వాత ఏం చెప్పాను? నేను రాముడు, నేను కృష్ణుడు, నేను కుమారస్వామి, నేను శంకరుడు, నేను. తర్వాత విభూతిలో అన్ని వర్షపద్ధతి చెప్పాడు. ఆ విభూతిలో ఏ విభూతిని ఆరాధించలేని పోయితాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు నిజమేదో మనకు తెలియకపోయినా మనం ఆరాధించే దేవుడిని తెలుసు కాబట్టి ఆ దేవుడు నిజం దగ్గరికి తీసుకెళ్తాడు మనం. ఆ లోపల ఉన్నటువంటి సత్యం, ఆ చావు లేని వస్తువు సత్పదార్థం లోపల నిర్మిస్తాడు మనలో అంతర్యామిగా ఉన్నాడు చూశారని అది అది నిజం అవుతుంది. ఆ నిజం దగ్గరికి వెళ్ళే వరకు మనకి మనకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, సుఖం లేదు. ఇప్పుడు సముద్రంలో స్నానం చేసేవాడు ఏం చేయాలంటే కెరటానికి కెరటానికి మధ్యలో స్నానం చేయాలి. కెరటాలు తగ్గిపోయిన తర్వాత నేను స్నానం చేస్తానంటే కుదరదని, ఒక కెరటానికి ఇంకో కెరటానికి మధ్య ముడిగేసి మనం ఒడ్డు మీదకి వచ్చేయాలి. ఆ కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేస్తానంటే మనకు సముద్ర స్నానం లేదు. ఇంట్లో పేచీలు, అక్క చెల్లెలు పేచీలు, అన్నదమ్ములు పేచీలు, ఒక కులానికి ఇంకో కులానికి పేచీలు, ప్రకృతిలో జరిగేదే కదా. వాళ్ళ ఇంట్లో వైరం, భార్యాభర్తలకి వైరం, జాతుల మధ్యన వైరం, దేశాల మధ్యన వైరం. మీరు ఏదైనా ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తుంటే మీ కుటుంబంలోనే అసలు ఇంకోటి, మీరు ఏదైనా అభివృద్ధిలోకి వస్తుంటే ముందు ద్వేషించే వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, మీ కుటుంబంలోనే మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇప్పుడు మీకు ఇంటికి కారణాలు ఎందుకు చెప్తున్నారంటే సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయో మీ మీద ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మీ మీద ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, తర్వాత విరోధాలు ఉంటారు, విరోధులు ఉంటారు. ఈ వైరాలు మామూలుగా ఉంటా ఉంటాయి. ఇంట్లో వైరాలు ఉంటాయి, సమాజంలో వైరాలు ఉంటాయి, గ్రామంలో వైరాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా పొంగుతారు అప్పుడు ఏం కంగారు పడద్దు, మీరు పొంగిపోవద్దు. అదే కృష్ణుడు చెప్పింది, చేసి ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు, పొంగిపోవద్దు. మీరు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోండి. ఈ ప్రకృతిలో స్నేహాలు ఉంటాయి, వైరాలు ఉంటాయి, ఏమి విధంగా అది ఎంత డ్రీమ్స్టాప్ అంటే సముద్రంలో కెరటానికి కెరటానికి మధ్యన స్నానం చేసి మనం ఒడ్డుకి ఎలా వస్తాము? ఈ ఘర్షణల మధ్య, ఈ వైరాల మధ్య, ఈ విరోధాల మధ్యలో, అసూయ పనుల మధ్య మనం ఏదో రకంగా మనం తరించి బోర్డుకు రావాల్సింది. అది తప్పదు, ఈ ప్రకృతిలో ఇది తప్పదు. కృష్ణుడు ఈ లోకానికి పేరు పెట్టాడు దుఃఖాలయం అని. ఈ ప్రకృతి అత్యంత నీచమైనది. ఈ లోకాన్ని మనం చూసి మురిసిపోతున్నాం. ఈ లోకానికి రెండు పేర్లు పెట్టాడు, ఒకటి దుఃఖాలయం, రెండు అశాశ్వతం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, శాశ్వతం కాకపోయినా ఈ దుఃఖంతో నిండి ఉన్నంతాను. ఈ లోకానికి తోడు పెట్టడం దేవాలయం కాదు, దుఃఖాలయం అన్నాడు. అది శాశ్వతం కాదు, ప్రతిదీ అశాశ్వతం. అది మీకు పర్మనెంట్ చేసుకోవాలి. అరే మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది అనుకోండి వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి పర్మనెంట్ గా ఉంటుంది అనుకోండి అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి పర్మనెంట్ గా ఉండదు, దుఃఖం వచ్చిందనుకోండి పర్మనెంట్ గా ఉండదు, అది వెళ్ళిపోతుంది. సుఖం దేహం వెళ్ళిపోయినప్పుడు సుఖం ఏంటే పోతుంది, దుఃఖం వెళ్ళిపోవడం దేహమే ఉండదు కదా. అంచేత ఈ వైరాలు ఉంటాయి తప్పదు లోకంలో. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారనుకోవద్దు, అందరూ మిమ్మల్ని చూసి ద్వేషిస్తారనుకోవద్దు. అదే ఉంటుంది, ఇదే ఉంటుంది లోకంలో. భగవాన్ రమణ మహర్షి గారు ఏమన్నారంటే అసలు ఆ ద్వేషాన్ని మిమ్మల్ని ఎవరు చూడమన్నారన్నారు. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారనుకున్నా అసలు చూడటం ఎందుకు, మీరు కలకపట్టదు, చూడకపోతే కలకలేదు. అంటే వైరాలు ఉంటాయి, ఆ వైరాలు ఉన్నప్పటికీ మీకు అన్ని సమన్వయం చేసుకుని ఉద్రేక పడకుండా ఆవేశానికి గురి కాకుండా, ఇమోషన్ గురి కాకుండా, రియాక్షన్ గురి కాకుండా మన యోగ రకంగా మనం తరించి బోర్డుకు రావాల్సింది. భగవంతుడు భగవద్గీతలో చెప్పిన ప్రతివాక్యం నిజమే, కానీ స్వార్థపరుడు కదా పట్టదు. కొంతమందికి స్వార్థమే పరమార్థం. వాళ్ళకి భగవద్గీత ఎన్నిసార్లు చదివినా వాళ్ళకి అది చదివితే చదవచ్చు, కానీ హృదయం లోపలికి వెళ్ళదు, ఒక మాట కూడా లోపలికి వెళ్ళదు, అక్కడ ఆపరేట్ ఏం పనిచేయదు. ఎంతో కొంత మనం పూర్తిగా స్వార్థం తగ్గించలేదు, తగ్గించుకోకపోవచ్చు. ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని, ఎంతో కొంత దేహబుద్ధిని తగ్గించుకుని, ఎంతో కొంత దేహాభిమానాన్ని తగ్గించుకుని, ఎంతో కొంత సమాజానికి కొంత ఉపయోగపడాలి మనం. భగవంతుడు ఏ అవకాశాలు అయితే మనకి ఇచ్చాడు, అవకాశాలను సమాజానికి ఉపయోగిస్తే దానివల్ల ఎవరో మనం సహాయం చేసిన వాళ్ళు ఏదో బాగుపడిపోతారు, వాళ్ళు అది వాళ్ళకి మోక్షం వచ్చేస్తున్నారు కదా, మనం పవిత్రులు అవుతాం. అయితే భగవంతుడు మీకు తెలివిస్తే తెలివి, డబ్బు ఇస్తే డబ్బు, ఇంకేదైనా భగవంతుడు కొంతమందికి సూక్ష్మ బుద్ధి ఉంటుంది, ఏదైనా మాట సహాయం చేస్తారు, డబ్బు లేకపోయినా మాట సహాయం చేస్తారు. ఆ మాట సహాయం చేసుకుంటే శక్తి ఉంటే మాట సహాయం, మీరు ఏదో ఎంత మీరు ఏం చేయగలిగితే సమాజానికి అది ఉపయోగపడండి. సమాజానికి ఉపయోగపడితే భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందుతాం. రమణ వాక్యాల్లో ఎవరైనా ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి వాడికే వచ్చేస్తుంది, చేసిన వాడికి వచ్చేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకుంటే ఇతరులకు సహాయం చేయకుండా ఎవడం ఉండలేడు అని. ఈ విషయం అర్థమైతే ఎంతోకొంత ఉపయోగపడుతూ ఉంటాం. మంచి బుద్ధిని సంపాదించడం కూడా చాలా కష్టం. సహృదయంతో పనిచేసి భగవంతుడి యొక్క కృష్ణుని యొక్క రూపాన్ని ఆరాధించడమే కాకుండా, కృష్ణుని యొక్క ఆ నామాన్ని గౌరవించడమే కాకుండా, కృష్ణుని యొక్క మాటను కూడా ఆలకించాలి.